अन्तरायति मिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजिभ्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम्। शरदा शरदम्भोजवदनावदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्ताली संसेव्यां भवानीं ललिताम्बिकाम्। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री शारदा चन्द्रमौळीश्वराभ्यां नमो नमः। श्री లలితామయమైన సభా సదస్సుకి సవిని నమస్కారం అర్పణ చేసుకుంటూ హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి ఉపదేశిస్తున్నటువంటి బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ లలితోపాఖ్యాన ప్రవచన మహాయజ్ఞం ఈరోజు సప్తమ దివసానికి చేరుకున్నది. అమ్మవారు భండాసుర సంహారానికి బయలుదేరినప్పుడు చక్రరాజ అర్ధారూఢయి అమ్మ తన ప్రతాపాన్ని వివిధ శక్తుల రూపంలో వ్యక్తీకరిస్తున్నది. అందులో అమ్మ యొక్క అంకుశం నుంచి ఉద్భవించిన సంపత్కరి అనే దేవి రణకోలాహలం అనే వాహనాన్ని అధిరోహించి దుర్మధుడు అనే రాక్షుడిని సంహరించింది. అదేవిధంగా అశ్వారూఢాదేవి అమ్మ యొక్క పాశం నుంచి ఉద్భవించినటువంటి తల్లి అపరాజితమనేటువంటి అశ్వాన్ని అధిరోహించి ఆమె కురుండు అనే రాక్షుడిని సంహరించింది. ఆ తర్వాత కరంకుడు మొదలైన పంచ సేనాపతుల్ని కూడా అమ్మ యొక్క దవడం నుంచి ఉత్పన్నమైనటువంటి నకులీ సరస్వతీదేవి సంహరించింది. ఆ తల్లి శ్యామలాదేవి యొక్క అంగదేవతగా శ్యామలా పరివారంలో చేరినది. ఆపై వలాహకుడు మొదలైన సప్త సేనాపతులు వచ్చిన తల్లి వారాహీదేవి యొక్క అంగదేవత అయిన తిరస్కరిణిక అంబ. ఆ తల్లి ఈ వలాహకుల్ని మొదలైన వారిని సంహరించినది. అటుపై జరిగిన విషయం ఏంటంటే, విషంగుడు పాష్ణిగ్రాహుడు అంటే వెనక పోటు పొడి చేయటువంటి మాయా యుద్ధంలో నిపుణుడు అతడు. అతడు 15 మంది దుష్టసేనలతో కలిసి వెనక వైపు నుంచి చక్రరాజ రథాన్ని గాయపరచాలని ప్రయత్నించాడు. అప్పుడు లలితాదేవి చుట్టూ పరివేష్టించినటువంటి 15 నిత్యాదేవతలు కూడా వచ్చి ఆ 15 మందిని సంహరించారు. విషంగుడు పారిపోయాడు. అక్కడ వరకు నేను చెప్పుకున్నాం. ఆ తర్వాత వారాహిదేవి వచ్చి శక్తిసేనుడికి రక్షణ కోసమని అద్భుతమైన ప్రాకారాన్ని నిర్మించాలి అని సంకల్పించుకున్నది. దానికి తగ్గట్టుగా వ్యూహరచన చేసింది. అప్పుడు తిథినిత్యాదేవతల్లో చతుర్దశి నిత్య అయినటువంటి తల్లి జ్వాలామాలిని, ఆ తల్లి అగ్నిమయ స్వరూపం కనుక అద్భుతమైన అగ్నిమయమైన ప్రాకారాన్ని చుట్టూ ఏర్పాటు చేసినది. అది 100 యోజనాల విస్తీర్ణం, 30 యోజనాల పొడవు కలిగినటువంటి మహాప్రాకారం. దానిలో దక్షిణం వైపు ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ స్తంభిని అనేటువంటి ద్వార రక్షణీ శక్తి నియమించబడినది. ఇలాగా జ్వాలామాలిని కాక్షిప్త వన్యు ప్రాకార మధ్యగా, జ్వాలామాలిని ఏర్పాటు చేసినటువంటి వన్యు ప్రాకార మధ్యంలో ఉన్న లలితాంబిక ఆ మధ్యలో ఎలా భాషించిందనే స్వరూపాన్ని నిన్న చివరిగా చెప్పుకోవడం జరిగింది. ఆ స్వరూపాన్ని స్మరించి తర్వాత కథలోకి ప్రవేశిద్దాం. మధ్యలో ఉన్నటువంటిది చక్రరాజ రథం, దానిలో తల్లి ఉన్నది. వామపక్షంలో అంటే ఆ చక్రరాజ రథానికి ఎడమ వైపు అనగా ఉత్తరం వైపు దండిని అయినటువంటి వారాహీదేవి యొక్క రథం పెట్టబడి ఉన్నది. కుడివైపు దక్షేత శ్యామలారథం. ఇక పశ్చాద్భాగే సంపదీశం, పశ్చిమ వైపు అంటే వెనక వైపు సంపత్కరీదేవి ఉన్నది. పురస్తాశ్చ హయాసన, ముందు ఉన్నటువంటిది అశ్వారూఢాదేవి. ఈ విధంగా అమ్మ జ్వాలామాలనిక క్షిప్త వన్య ప్రాకార మధ్య. ఇంతవరకు నేను చెప్పడం జరిగింది. ఇటు తర్వాత భండాసురుడి సేనలు కథాధికలమే వెళ్ళి ఇప్పుడు భండాసురుడు ఎవరిని పంపించాలి అని ఆలోచించాడు. అప్పుడు వెంటనే తన పుత్రుల్ని పిలిపించాడు. మంత్రయిత్వా పునస్తత్ర కుటిలాక్ష పురోగమై విషంగేన విషుక్రేణ సమమాత్మసుతైరపి, తన యొక్క సేనాధ్యక్షుడైనటువంటి కుటిలాక్షుడితో, విషంగుడితో, విషుక్రుడితో సంప్రదించి తన పుత్రుని పిలిపించాడు. ఆ పుత్రులు మొత్తం 30 మంది. త్రింశదేవహి తత్పుత్ర మహాకాయ మహౌజస, వాళ్ళు పెద్ద శరీరములు కలవాళ్ళు, గొప్ప బలము కలిగినటువంటి వారు. వాళ్ళ పేర్లు చాలా చెప్తున్నాడు ఇక్కడ హైగ్రీవస్వామి. చతుర్బాహువు, చకోరాక్షుడు, చతుశ్శిరుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, ఇలా 30 మంది పుత్రులు వాళ్ళు. వాళ్ళందరూ కూడా చక్కగా యుద్ధానికి అనుగుణమైనటువంటి కవచములు, శిరస్త్రాణములు, ఆయుధములు వీటిని ధరించి వచ్చి తండ్రి వద్దకు వచ్చి నమస్కారం చేశాట. పుత్రుని చూడగానే ఈయనకి మహావాత్సల్యంతో ప్రేమ పొంగుకు వచ్చి పితృసదృశో దౌర్వీర్యాహ, తండ్రితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు, విగ్రహములు కూడా తండ్రితో సమానంగానే ఉన్నాయట. వీళ్ళు దిక్పాలకులందరినీ ఓడించినటువంటి వాళ్ళు. వీళ్ళు దిక్పాలకులు జుట్లు పట్టి లాక్కొచ్చాట. వీళ్ళు అంత ప్రతాపవంతులు. అలాంటి కచేషు కర్షణం కోపాకృతం విష్మాభిరాకవే, అలాంటి పరాక్రమవంతులు. వాళ్ళని చూసి చాలా ఆనందంగా అంటున్నాడు, మీ యొక్క బలము నాకు తెలుసు, ఇప్పుడు మాయావిని దుర్లలిత కాచిశ్రీ యుద్ధ ధర్మద, కాచిత్ స్త్రీ, ఒకనొక స్త్రీ మాయావిని లలిత అనే పేరుట యుద్ధంలో మరించి వచ్చినటువంటిది. ఆమె యొక్క శక్తిశేనల వల్ల మన రాక్షసేనల కకావికల్లో అవుతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పంపిస్తున్నాను. ఒక్క విషయంలో తండ్రినైన నన్ను మీరు మన్నించాలి, ఎందుకంటే మిమ్మల్ని పంపిస్తున్నది ఒక స్త్రీ పైకి పంపిస్తున్నందుకు మన్నించాలి. ఇంత ప్రతాపవంతుల్ని స్త్రీల మీదకి పంపిస్తున్నది ఎందుకంటే అది దురహంకారం. ఎంత దెబ్బలు తగులుతున్నా పోదండి, అంత తేలిగ్గా ఎన్ని దెబ్బలు తగులుతున్నా దురహంకారం పోదు. అది వాడి దగ్గర కనిపిస్తున్నది. అప్రతీప ప్రతీపాధ్యాన్ యుష్మాన్ ఏకాం స్త్రియం ప్రతి, సాటి లేని పరాక్రమం కలిగిన మిమ్మల్ని ఒక స్త్రీకి పైకి యుద్ధానికి పంపుతున్నందుకు అనువచిత్యంత సాప్యేషు విధేక్రమ, నన్ను తండ్రిని ఎప్పటికీ మన్నించాలి. విధి క్రమం ఏం చేస్తాం, విధి విపరీతంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి వాడిని పంపించాడు. వాళ్ళకి తోడుగా దిశతంచ అక్షౌహిణీనా తత్ సహాయ ప్రాహిణోత్, 200 అక్షౌహిణీ సేనల్ని వాళ్ళకి తోడుగా పంపించారు. 30 మంది, 200 అక్షౌహిణీ సేనలు. వీళ్ళందరూ కూడా బయలుదేరగానే మొత్తం శూన్యక పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి చక్కగా జై జయ నాదాలు పలికారండి. పైగా స్త్రీలు ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు. వీళ్ళు యుద్ధభూమి వరకు వెళుతూ ఉంటే ఆ త్రోవల్లో స్త్రీలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి లాజవర్షములు అంటే పేలాలు విసిరేస్తారు. మనం అనుకుంటా పేలా లేదా అపశకునమని, కేవలం శవయాత్రలను విసురుతారని. కానీ లాజవర్షములు శుభంకరమే, మంగళ ద్రవ్యములు. మనకి కొన్ని పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయి. నువ్వులు, పేలాలు ఇవన్నీ ఏదో ప్రేతకర్మలకు వాడే పదార్థాలు అని ఇవి మంగళ ద్రవ్యాల్లో కూడా చెప్పబడతాయి. అవి అమంగళం కాకుండా మంగళం కావడానికి అక్కడ కూడా వాడతారు తప్ప అవి అమంగళ పదార్థాలు ఏం కావు. అందుకు ఇవి తెలుసుకోవాలి. మొత్తానికి లాజవర్షై రవాకిరన్ వీధుషి యానశ్చరిత పౌరవృద్ధ పురంద్రయ. అక్కడ పౌరులు, పెద్దవారు, స్త్రీలు వీరందరూ కూడా వారికి జయము కలుగుగా కాని జీవించేట. మొత్తానికి రాజ్యంలో అభిమానం సంపాదించుకున్నారు వీళ్ళందరూ కూడా. అది గొప్ప విషయం, మెచ్చుకోవాల్సిందే. వందినో మాగధాశ్చైవ కుమారాణాం స్తుతివ్యదు. ఇక వంది మాగధులు వీళ్ళు స్తుతులు చేస్తున్నారు వాళ్ళకి విజయం కలగడానికై. ఇక మంగళారాప్తికం చక్రు ద్వారే ద్వారే పురాంగణ. వీళ్ళు వెళుతూ ఉంటే ప్రతి ఇంటి ద్వారం నుంచి ఆ ఇంటి ఇల్లాళ్ళు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వచ్చి మంగళహారతలు ఇస్తున్నారట. విజయం కలుగుగాక అని వేర తెలకాలు దిద్దుతున్నారు, మంగళహారతలు ఇస్తున్నారు. దాంతో వీళ్ళు మరింత గర్వంగా, మహానందంగా సేనలతో సహా వెళుతున్నారు. వీళ్ళు వెళుతున్న కలకలానికి భూమి కంపిస్తున్నదా అన్నట్టుంది కండి. మరి 30 మంది బలిష్ఠులు వెనకాల 200 లక్షలని సేనలంటే ఆ కలకలు లెక్కించగలమా? భ్రుకుటి కుటిలాశ్చక్రు సింహనాదం మహత్తరం. వాళ్ళందరూ కనుబొమ్మలు ముడులు వేసి సింహనాదం చేస్తూ వస్తున్నారట. సరిగ్గా రణరంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు శక్తిశైలులన్నీ వాళ్ళు వస్తున్నారన్న జాడ తెలుసుకొని ఈ దక్షిణ ద్వారంలోంచి బయటకు వచ్చారు. యుద్ధ భూమిలోకి శక్తిశైలులన్నీ ప్రవేశించాయి. అప్పుడు ఆ వస్తున్న భండపుత్రుని చూస్తూ ఆగతాన్ యుద్ధ కృత్యాయ బాలా కౌతూహలందదే. ఆ వస్తున్న భండపుత్రుని చూసినప్పుడు అంతకుముందే అమ్మవారి రథంలో అమ్మ యొక్క హృదయం నుంచి ఒక శక్తి ఆవిర్భవించి అక్కడ కూర్చుని ఉన్నది. ఆవిడెవరంటే బాలా మహాత్రిపుర సుందరి. ఆ తల్లి ఇప్పుడు ప్రవేశించింది జగజ్జనని. బాలా మహాత్రిపుర సుందరి అక్కడ ప్రవేశించింది. ఆవిడ కూర్చునుందిట. ఆవిడ్ని కేవలం యుద్ధం కోసం తేలేదు అమ్మ, తన ముచ్చట కోసం పక్కన పెట్టుకుందిట. కానీ ఈ భండపుత్రులు వస్తూ ఉంటే బాలా కౌతూహలందదే, బాలకు కుతూహలం కలిగిందిట. వెంటనే కుమారి లలితాదేవి ఆకశ నికటవాసని. ఎప్పుడు లలితాదేవి పక్కనుండి ఆ తల్లి సమస్త శక్తి చక్రాణం పూజ్య విక్రమశాలిని. ఇక్కడ బాలా తత్వాన్ని కొంతమేరకు మనకు అర్థం కావడానికి చెప్తున్నారు. సమస్త శక్తి చక్రాణం పూజ్య బాలా మహాత్మ పురుషుందరి. లలిత తర్వాత మళ్ళీ అంతగా అందరి చేత పూజింపబడే తల్లి. లలితకి ఎంత ప్రాధాన్యమో బాలకు అంత ప్రాధాన్యం ఉంది. ఇక్కడ బాలా మంత్రోపాసకులకు కూడా బాలాతత్వం తెలియాలి. బాలాస్వరూపం అమ్మవారి యొక్క బాలాతత్వమే. కృష్ణతత్వంలో బాలకృష్ణతత్వం ఎలాంటిదో లలితాతత్వంలో బాలత్రిపుర సుందరి తత్వం అలాంటిది. ఇది గ్రహించవలసిన అంశం. అలాగే శివతత్వంలో సుబ్రహ్మణ్య తత్వం, శక్తితత్వంలో లలితాతత్వం, బాలత్రిపుర సుందరి తత్వం, విష్ణుతత్వంలో బాలకృష్ణతత్వం, ఈ మూడు కూడా ఒక్క వంటివి. భగవంతుని బాలస్వరూపంలో ఆరాధించేటువంటిది ఒకనొక సంప్రదాయం. ఈ బాలా ఉపాసన ఎలాంటిది అంటే బాలస్వరూపంగా ఆరాధించడం, భగవత్ శక్తిని అందుబాటులోకి తెచ్చుకోవడం. బాలుడు బాలిక అనగానే ఎత్తుకోవడానికి అనువుగా ఉండేటువంటి వాళ్ళు. అలాగా మనకి అనువుగా వచ్చేటువంటి ఈశ్వర చైతన్యం. బాల అంటే చిన్నది అంటే తక్కువది కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మహాశక్తి, సామాన్యం కాదు, ఏమీ తక్కువేం కాదు ఇవిడ. అందుకే ఏం చెప్తుందంటే లలితా సదృశాకారా అన్నారు. ఇక్కడ లలితాదేవి ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇవిడ. అంటే అదే రంగు, అదే పోలిక, అమ్మవారి హృదయంలోంచి ఉద్భవించేటువంటిది. కొందరు ఏం చెప్తారంటే శ్రీచక్రంలో ఉండేటువంటి బిందువు, త్రికోణము, అష్టకోణము ఈ మూడు శక్తులు కలిపి బాలాత్రిపుర సుందరి తత్వము అని కూడా చెప్తారండి. శ్రీచక్రంలో హృదయ స్థానంలో ఉన్నటువంటి మహాతత్వం ఇది కూడా. ఇది ఒక తత్వాన్నిగా కొందరు వ్యాఖ్యాతలు చెప్పినటువంటి విషయం ఉంది మనకి. మొత్తానికి బాల మహాశక్తి స్వరూపము. ఒక్క ఆ తల్లిని ఉపాసించి ముక్తిని పొందిన ఎందరో మహాత్ములు ఉన్నారు. బాలాత్రిపుర సుందరి నిరంతరం ఉపాసించినప్పుడు ఆ ఇళ్లల్లో బాల తిరగడం కూడా కొందరి ఉపాసకుల జీవితంలో జరిగిన ఘట్టాలు చాలా ఉన్నాయి. మీ ప్రాంతానికి దగ్గరే ఒక ప్రాతస్మరణీయుని ఉండేవారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, చందోల్లో మహానుభావులు, బాలాత్రిపుర సుందరి ఉపాసకులు. వారి జీవితంలో జరిగిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి అమ్మవారి యొక్క. మాకు తెలిసిన ఒకరు వారితో మాట్లాడుతూ ఉండగా కొంతసేపటికి మాట్లాడుతున్నాయని అన్నారు. మీ వెనకాల ఒక ఆవిడ నిల్చున్నారు, ఆవిడతో మాట్లాడి పంపించండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అంటే నీకు కూడా కనబడిందా అన్నట్టు ఆయన. వెంటనే ఆవిడ అంతా కానీ అంతేకాదు, ఆ తర్వాత వారింటికి ఒకసారి గాజులు వేసేవాళ్ళు వచ్చారట. అప్పుడు ఆ గాజులు మలారం పట్టుకుని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ గాజులు వేశాడు, కానీ ఒక సంఖ్య అధికం చెప్పాడు అతను, ఇంతమందికి నేను వేశానని. కానీ వాళ్ళు దబాయిస్తున్నారు, అబద్ధం ఆడుతున్నాం, ఇక్కడ కావాలంటే లెక్క చూడు, ఇంతమంది ఉన్నారు, కాదమ్మా నేను మరొక అమ్మాయికి కూడా వేశాను అని చెప్తూ ఉన్నారు. ఇలాగ వాళ్లలో వాదనలు జరుగుతుంటే ఈయన బయటకు వచ్చాక ఏం జరిగింది అని, ఈయన దబాయిస్తున్నాడంటే ఈయనకి తెలిసి లోపలికి వెళ్ళి చూస్తే ఏ గాజులు వేశానని చెప్పాడో పీఠం దగ్గర ఉన్నాడు, అమ్మవారి పీఠం దగ్గర. అంటే మొత్తానికి అమ్మ ఉపాసన చేసినప్పుడు, అంటే లలిత ఉపాసన చేసినప్పుడు కూడా ఆ తల్లి బాలగా సంచరిస్తుంది, ఇంట్లో అది కూడా ఉన్నది. అందుకు బాలామహాత్రిపుర సుందరి సంచరిస్తుంది కదా శ్రీ విద్యోపాసకుల గృహముల్లో, భక్తిగా చేసేవారి గృహాలలో, అది కూడా అక్కడ మనం చెప్పుకోవాలి. భక్తిగా అహంకారం లేకుండా ప్రేమగా సదాచార ప్రకారంగా ఎవరు అమ్మను ఆరాధిస్తారో వినయంగా, అలాంటి వారికి అమ్మ ఈ స్వరూపాలకు అనుగ్రహిస్తుంది. పైగా క్షిప్రప్రసాదిని బాల వెంటనే అనుగ్రహించేటువంటి తత్వం, సంపూర్ణమైన తత్వం. బాలా మంత్రం 6 అక్షరాలతో ఉంటుంది, అదేమిటి అనేది సభల్లో చెప్పకూడదు. మంత్ర స్వరూపాలు ఆవిష్కరిస్తాం, నామాలు చెప్తాం, తద్వారానే మన అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అమ్మ నామైన మంత్రం, దాని అర్థం చెప్తారు, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని. బ్రహ్మ విద్యా స్వరూపమే బాల స్వరూపం, బ్రహ్మ విద్యా స్వరూపమే లలితా స్వరూపం. బాల మనకి సంపూర్ణమైనటువంటి శ్రీ విద్యా స్వరూపమే బాల. నిజానికి శ్రీ విద్య అనే మహావృక్షం యొక్క బీజస్వరూపం బాల అని కూడా చెప్తారు. అదే విస్తరించి శ్రీ విద్యగా వస్తున్నదని. బాల త్రిపుర సుందరి ఉపాసన చాలా దివ్యమైనటువంటిది. ఆ తల్లి కోపమాధరే మహాకోపంగా చూసింది వస్తున్నటువంటి భండపుత్రుణ్ణి. యా సదా నవవర్షైవ, ఆవిడ ఎప్పుడు 9 ఏళ్ల ప్రాయంలో ఉంటుంది కండి, నవవర్షం. అందుకే బాల పూజ చేసేటప్పుడు 9 ఏళ్ల వయసులోపు వాళ్ళనే చేస్తారు. ఆ పైన చేసేటప్పుడు కుమారీ పూజలు వినియోగించడం జరుగుతుంది, కానీ బాల అంటే మాత్రం నవవర్ష ప్రాయ, 9 ఏళ్ల వయసులో ఉంటుంది. అయితే బాల మంత్రాక్షరాలు 2 రకాలుగా ఉంటాయి, షడక్షరి బాల ఉంది, నవాక్షరి బాల ఉంది, 2 ఉన్నాయి. కానీ ఎలాగ షడక్షరి చేసినా నవాక్షరి చేసినా బాల మాత్రం నవవర్ష ప్రాయ, 9 ఏళ్ల వయసులో ఉన్నటువంటి తల్లి. ఆవిడ శరీరం ఎలా ఉందంటే బాలారుణ తనుశ్రేణి సోణ వర్ణ వపుర్లత, ఉదయించిన సూర్యుడు ఎలా ఉంటాడో అలాంటి ఎర్రని కాంతులతో ఉన్నటువంటిది. సర్వ విద్యా మహాఖనిహి, ఇది గొప్ప విశేషం చెప్తున్నాడు. బాలాదేవి సర్వ విద్యా ఖనిక, అంటే పరాపర విద్యలన్నీ కూడా బాలా స్వరూపమే. అందుకు బాల ఉపాసన వల్ల విద్య సంపూర్ణంగా లభిస్తుంది. అందుకు బాల ఉపాసన ఐహిక పారలౌకిక పారమార్థిక విద్యలకు కూడా చెందినటువంటిది. మహారాజ్ని పాదపీఠే నిత్యమాహిత సన్నిధి, ఎప్పుడు లలితాదేవి దగ్గరే ఉంటుంది. ఎలా ఉంటుందంటే తస్యా బహిశ్చరా ప్రాణ యా చతుర్థం విలోచన, గొప్ప మాట చెప్తున్నారు. ఇవన్నీ రహస్య సంకేతాలు ఉపాసకులకి. లలితాదేవి యొక్క బహిప్రాణములా అన్నట్టు ఉంటుంది బాల అన్నారు. కొంతమంది అంటారు అది బహిప్రాణం అంటే తనకి అంత ప్రాణ సమానం అని చెప్పడానికి బహిప్రాణం అంటారు. లలితాదేవికి బహిప్రాణము బాల అని చెప్తున్నారు, అంటే అమ్మవారి ప్రాణాలు బయట ఉన్నాయా అన్నట్లుగా ఉంటుంది. అంత ప్రాణ సమానం లలితమ్మకి, బాల అంటే అంత ఇష్టం లలితమ్మకి. చతుర్థం విలోచనం, అంతేకాదు లలితాదేవికి 4వ కన్ను ఇవిట. ఆ మాట ఎందుకన్నారు, 3వ కన్ను కానీ 4వ కన్ను అంటారంటే అమ్మకు 3 కళ్ళు ఉన్నాయి, ఇవి 4వ కన్నుట. ఇందులో ఒక విశేషం ఉంది ఈ మాట చెప్పడంలో. లలితాదేవి అఖండాత్మశక్తి అని మనం చెప్పుకున్నాం, బాల ప్రాణశక్తి, ఇది విశేషం. ప్రాణశక్తి బహిశ్చరా ప్రాణ అన్నప్పుడు ప్రాణశక్తి, దీని మర్మం తర్వాత ఇంకా నేను చెప్తాను. లలిత ఉపాసనకు సంబంధించిన కొన్ని విశేషాలు, తన మంత్ర సాధకులకు మనకు వచ్చేటువంటి అంశములు కొన్ని వివరించడం జరుగుతుంది. మొత్తానికి మంత్రము లేకపోయినా బాలా మహాత్రిపుర సుందరని అమ్మను నమస్కారం చేసుకోండి, అదే మంత్రం. అమ్మ భక్తికి దొరుకుతుంది మంత్రం కంటే, గుర్తుపెట్టుకుని. మంత్రం ఉండి భక్తి లేకపోతే లాభం లేదు, మంత్రం లేకపోయినా భక్తి ఉంటే అమ్మ దొరుకుతుంది. భక్తి బలమైన సాధన. మీరు లలితా శాస్త్రం చదివితే మంత్రగమ్య నామం ఎక్కడా కనబడదు, కానీ భక్తిగమ్య, భక్తిప్రియ, భక్తివశ్య ఇవి కనబడతాయి. భావనాగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య వీటికి దొరుకుతుంది ఆ తల్లి. అందుకే భక్తిగా వినండి, ఇప్పుడు చెప్తున్నదంతా కూడా పురాణ ఘట్టమని చెప్పడము అంటే తన మంత్రాన్ని అనుష్ఠించడమే. ఆ దృష్టితో ముందు నుంచి నేను ఈ మాట హెచ్చరికగా ఎందుకు చెప్తున్నానంటే అలా శ్రద్ధగా విన్న వాళ్ళకి బాల అనుగ్రహం ఇక్కడికిక్కడే లభిస్తుంది. కనుక మన శ్రద్ధగా ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, బాల అరుణ తనుశ్రేణి సోణవర్ణ వపుర్లత అని సూర్యకాంతితో సమానంగా ఉంది. అందుకే అమ్మ ధ్యాన శ్లోకం చెప్తారు, అరుణ కిరణజాలై అంచితాసావకాశ విదుత జపపటీకా పుస్తకా భీతి హస్త ఇతర కరవరాజ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. ఇది ఆ తల్లి స్వరూపం ఎలా ఉందో వర్ణించారు, అందరికి ధ్యానం చేద్దాం. అరుణ కిరణజాలై అంచితాసావకాశ, ఆవిడ ఎర్రని సూర్యబింబంలా ఉంది. ఆ తల్లి నుంచి వచ్చే కాంతులతో దిక్కులన్నీ మెరిసిపోతున్నాయి అండి. విదుత జపపటీక పుస్తక అభీతి హస్త ఇతర కరవరాఢ్య. నాలుగు చేతులు తల్లి, ఒక రెండు చేతులతో జపమాల పుస్తకము పట్టుకుంది, మిగిలిన రెండు చేతులతో వరద హస్తము అభయహస్తము ధరించి ఫుల్ల కల్హార సంస్థ. కమలాలలో కల్హారం అనుక వెరైటీ అది. అలాంటి కమలం మీద కూర్చుని ఉంది ఆ తల్లి. నివసత హృది బాల నిత్య కళ్యాణశీల. ఇక్కడ అమ్మ పూజలో బాలా పూజ ప్రత్యేకం చేస్తారు. బాలాత్రిప సుందరి క్షేత్రాలు చాలా మనకి భారతదేశంలో ఆంధ్రదేశంలో కూడా గోచరిస్తున్నాయి మనకి. ఈ బాలామహాత్రిప సుందరి యొక్క స్వరూపం అలాంటిది. తానాగతాన్ భండసు తాన్ యోధయిష్యామి సత్వరం. ఆ తల్లి లలితాదేవితో చెప్తోంది, ఈ వస్తున్న భండపుత్రులందరినీ నేను సంహరిస్తాను అని అడిగండి బాల. వెంటనే ఈ మాట వినగానే ఈ తల్లికి, అయ్యో వెళ్ళొద్దు నువ్వు, నువ్వు యుద్ధం చేయకూడదు, నువ్వు నాతో ముచ్చటగా ఇక్కడ కూర్చోవాలి కానీ నువ్వు యుద్ధానికి వెళ్ళకంటే వెంటనే అంటున్నది ఈమె. అలా అనడం తప్పు. ఎప్పుడైనా పిల్లలు ఆడుకుంటారు అంటే తల్లిదండ్రులు పంపించాలి, అలాగే నేను ఆడుకుంటాను అనర్థ. క్రీడా మమేషా హంతవ్యా నభవచ్చా నివారణై, క్రీడా మమాయిషా హంతవ్యా, వీళ్ళని సంహరించడం నాకు ఆట, ఈ ఆటకి నన్ను పంపించు. నేను పిల్లలు, నేను చిన్నపిల్లని కదా, చిన్నపిల్లకి ఆటలంటే ఇష్టం కదా, అందుకు నాకు ఈ ఆట ఆడుకోవడానికి అవకాశం ఇవ్వనుకుంటండి. అందుకే బాలాలీలా వినోదిని నామం మనకున్నది కదా, అహం మీ బాలికా నిత్యం క్రీడనేష్వనురాగిణి, నేను బాలికని, నాకు ఆటలంటే చాలా ఇష్టం, అందుకు క్షణం రణక్రీడయాచ ప్రీతిని దాస్యామి చేత సహా, కనుక రణక్రీడ చేస్తాను. పిల్లలు ఆడుకుంటూ ఉంటే తల్లిదండ్రులకి కూడా ఇష్టం, అందుకే నేను ఆడుకుంటూ ఉంటే నీకు ఆనందం, కనుక రణక్రీడ నన్ను చెయ్యనివ్వు అని అంటే తల్లి చెప్తుంది లలితమ్మ, వచ్చే త్వమతి మృద్వంగి, నీవి చాలా మెత్తని శరీరం అమ్మా, నవవర్ష నవక్రమ, పైగా యుద్ధంలో నూతన గాలివి, నవవర్ష 9 ఏళ్ళ చిన్నపిల్లవి, నవీనాయుధ శిక్షాత కుమారిత్వం మమైకిక, నాకు నువ్వు ఒక్కదానివే కదా, అందుకు వెళ్ళకు. స్వామి వినా క్షణమాత్రం మేన నిశ్వాస ప్రవర్తతే, ఈ పాయింట్ చాలా ముఖ్యం, నువ్వు లేకపోతే క్షణం కూడా నేను ఊపిరి తీయను అన్నది. ఈ ఊపిరి మాట రెండు మార్లు వచ్చింది, ఇందాక బహిప్రాణ అన్నాడు, నాలుగో కన్ను అన్నాడు, ఇక్కడ అమ్మ తన ఊపిరిని అమ్మే చెప్తుంది. మమోచ్ఛసితమేవాసి, మళ్ళీ ఆ మాట, నా ఉచ్ఛసితమే నువ్వు, నత్వం వ్యాధి మహాహవం, నువ్వు వెళ్ళొద్దు యుద్ధానికి, నీకు అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది, మన దగ్గర ఇద్దరున్నారు గట్టి వాళ్ళు, వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు, వెళ్ళక్కర్లే, వాళ్ళిద్దరు ఎవరు, దండిని మంత్రిని చేవ, ఇంకా సంపత్కరి మొదలైన వారు ఎలాగున్నారు, శక్తయోన్యాస్తు కోటిశ కోట్ల కొద్ది శక్తులు ఉన్నారు, సంచేవ సమరం కర్తం వత్సేకించ ప్రయాసేసి, మన ఇద్దరికీ పర్లేదు, మనం చూస్తూ ఉందాం, నువ్వు వెళ్ళకొన్నట. ఇది శ్రీ లలితాదేవి నిరుద్ధాపి కుమారిక. ఇలా లలితాదేవి నిరోధించినప్పటికీ ఈ కుమారి వినకుండా కౌమార కౌతుక విష్ట, ఆ బాల్య చాపల్యం అంటారే, దానితో ఎలాగైనా యుద్ధం చేస్తాను గట్టిగా అనుకోండి. సుదృఢ నిశ్చయం దృష్వా, ఎప్పుడైతే గట్టిగా పేచీ పెట్టిందో, ఇంకా తల్లి సరే అన్నది, మరి నువ్వు యుద్ధం చేస్తావు అనుకోలేదు కనుక నీ రథాలు ఆయుధాలు ఏమి, నువ్వు ఏం చేస్తావు మరి, అంటే నువ్వే ఇవ్వన్నది అక్క బాల. అప్పుడు అమ్మ ఏం చేసిందంటే ఎత్తుకుని గట్టిగా ఆలింగనం చేసుకుని బాలాదేవికి ప్రత్యేకంగా ఒక రథం ఇచ్చిందిట. ఎక్కడి నుంచి ఇందంటే తన శ్రీచక్రంలోంచే తీసిందిట. ఈ మాటకు అర్థం ఏంటి, శ్రీచక్రంలోంచే తీసి వారాహకి ఇచ్చింది, శ్రీచక్రం నుంచే తీసి అమరకి ఇచ్చింది, శ్రీచక్రం నుంచి ఇచ్చిందంటే శ్రీచక్రంలో అన్నీ ఉన్నాయి, అది ఇక్కడ విశేషం. అందులోంచి ఉత్పన్నమైంది ఆ రథం. ఆ రథం పేరు కర్ణీరథం, కర్ణీరథం మహారాజ్ని. అంతేకాదు తన చాపంలోంచి చాపను తీసి ఇచ్చిందిట, ధనస్సులోంచి ధనస్సు తీసి ఇచ్చింది, ఇంకా తను వేసుకున్న కవచంలోంచి కవచం తీసిందిట. కవచం నుంచి కవచం తీయడం అన్నప్పుడు ఇక్కడ కవచం పోదు, నేను ముందే చెప్పాను, దీపం నుంచి దీపం తీసినట్లే ఇదంతా కూడా. అందుకు స్వకీయ కవచాదేకం ఆచ్ఛిద్య కవచం దదౌ సాయుధేభ్యశ్చ ఆయుధాని, తన ఆయుధాల్లోంచి ఆయుధాలు తీసిచ్చి ఆ రథానికి, ఈ తల్లి బాలాత్రిపుర సుందర రథానికి, హంస యుగ్య శతే యుక్త మారు రోహ కుమారికాహ, 100 హంసలు ఆ రథాన్ని లాగుతున్నాయట, గుర్రాలు కావు, హంసలే రథలు, ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాల స్థానంలో ఉన్నాయి. అప్పుడు ఈ తల్లి అందులోకి వెళ్ళి కూర్చున్నది. అప్పుడు బాల దిగుతోంది తను ఆ రథం ఎక్కడానికి, శ్రీచక్ర రథం దిగుతోంది. దిగుతున్నప్పుడు పరివారంలోని దేవతలందరూ లేచి నిలబడ్డారు, ఎందుకంటే లలితాదేవి అంతా అంతే ఇవిడ, అందుకు వాళ్ళందరూ లేచి బద్ధాంజలి పుటాహ రెండు చేతులు దోయి నుంచి శిరస్సులు పైపెట్టి దేవి భుజాపదానాన్ని సర్వపర్వస్థ దేవతాహ సర్వపర్వంలో ఉన్నటువంటి దేవతలందరూ బద్ధాంజలి పుటానేమహు ప్రయుక్తాశి పరంపర వీళ్ళందరూ కూడా అమ్మానికి విజయము కలుగ్గాక అంటూ నమస్కారం చేస్తున్నారు. తాభి ప్రణమ్యమానాస చక్రరాజ రథోత్తమ తవరుహ్యా వాళ్ళందరి నమస్కారాలు తీసుకుంటూ ఈ తొమ్మిది పర్వాలు చకచకా దిగివచ్చి తన యొక్క కర్ణీ రథంలోకి ఎక్కుకూర్చుంది తల్లి బాలావహా త్రిపుర సుందరి. ఇక్కడ హంసలు లాగుతున్న రథము అని చెప్పారు. మరొక వైపు నా ఊపిరి నింపు అన్నది అమ్మ, అంతకుముందు ప్రాణము అన్నారు. ఏమిటి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం? ఇది మనం గ్రహించినట్లయితే మనకు ప్రధానంగా ప్రాణశక్తి ఉపాసన మంత్రం కానీ యోగం కానీ అంతర్ముఖ సాధన కానీ ఇవన్నీ ప్రాణశక్తి ఉపాసన మీద ఆధారపడాలి. ప్రాణంతోనే మనస్సుని మనం అంతర్ముఖం చేయగలం. సాధకులకు పనికొచ్చే అంశములు ఏ సాధనైనా పరమాత్మ కావాలనుకునే వాళ్ళందరికీ పనికొచ్చాయి. అందుకే మనకి శ్వాసని నియంత్రించే పూజలు చేస్తాం. జపం చేసినప్పుడు కూడా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. మంత్రాన్ని ఎప్పుడూ కూడా బయటికి వినబడేలా జపం చేయరాదు మంత్రాలను, ఉపదేశిత మంత్రాలని. అదే స్తోత్రాలు వేరు, అలాగే లలితాశాస్త్రం చదువుకోవచ్చు పర్వాలేదు. ఎలాగా కొందరు అడుగుతారు లలితాశాస్త్రం బయటకు చదివితే మంచిదా లోపలికి చదివితే మంచిదా, ఎలా చదివితే నువ్వు తన్మయం చెందగలవో అలా చదివితే మంచిదంటే అయితే నీకు వీలైన శుచి మాత్రం చేసుకోవాలి. అలాగే కొన్ని కొన్ని అనుష్ఠానాల్లో యజ్ఞముల్లో మంత్రములు బయట చదవడం ఉంది, అలాగే నమక చమకాదులు బయటకు చదవడం ఉంది, కానీ జపం చేసే మంత్రం మాత్రం ఎప్పుడు బయటకు చేయరాదు. మరి ఈ రోజుల్లో గాయత్రి మంత్రం క్యాసెట్లు వస్తున్నాయి, మనం పరమ భక్తులమే క్యాసెట్లు పెడతాం. ఉదయం లేస్తూనే క్యాసెట్ పెడతారు, నోట్లు బ్రష్ పెట్టుకుంటాడు, అది పెట్టుకుని గృహకృత్యాలన్నీ చేస్తాడు. ఆఖరికి బజర్లుగా, కాలింగ్ బెల్లలుగా, దాని తర్వాత కారులో సౌండ్లుగా కూడా మహామంత్రాలు వాడుతున్నారు. ఇది కలియుగం విపరీతంగా ప్రవర్తిస్తున్నటువంటి ధోరణి. వీటి వల్ల ప్రపంచానికి ప్రమాదం ఉంటుంది, వాతావరణ క్షోభ ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఉత్తమ మంత్రాన్ని ఉత్తమంగా జపించాలి తప్ప క్యాసెట్లు గాను వాటిలో చెప్పకూడదు. ఎంత చెప్పినా కొంతమంది వింటూ ఉంటారు, పనులు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి బాగుపడే రోజులు లేవని అర్థం. కనుక ఇలాంటివి మనం చెయ్యకూడదు, చేసేవాళ్ళు నిరోధించాలి. గుర్తుపెట్టుకోండి, మంత్రాలు మృత్యుంజయ మంత్రం, పంచాక్షరి మంత్రం, వాసుదేవ మంత్రం, గాయత్రి మంత్రం, మంత్రాలు పాటలుగా ఎప్పుడు పాడకూడదు. అసలు వేదం వేదాన్ని గీతి శిఘ్ర శిరక్ కంపి వీళ్ళందరినీ పాట కాదమ్మన్నారు. వేదం చదివేటప్పుడే తలలు ఊపుతూ చదివేవాళ్ళు, పాటలాగా పాడేవాళ్ళు, సాగరి చదివేవాళ్ళు, నడుస్తూ వేదం చదివేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా చాలా వాళ్ళ పాటకాదములు అని చెప్తున్నారు. ఇక్కడ మరి మంత్రం కూడా ఎప్పుడు జపించేటప్పుడు బయటికి జపించితే అధమం అని చెప్పారు మంత్రాన్ని. అది పెదవి కనిపిస్తూ బయటకు వినబడకుండా చదివితే ఉపాంశువు అంటారు, అది మధ్యము. మనస్సుతో చేస్తే ఉత్తమం. అంతకంటే మరొక పద్ధతి చెప్పారు ఏమిటంటే నిగర్భ జపము అని అర్థం. నిగర్భ జపము లేదా నిగర్భ ప్రాణాయామము అంటారు దీన్ని. ఇదేమిటి అంటే దీని నిగర్భ సగర్భ, సగర్భ ప్రాణాయామం, సగర్భ జపం. దీని అర్థం ఏంటంటే మంత్రంతో ఉచ్ఛ్వాస తీసి, అంటే మంత్రం లోపల జపిస్తూ ఉచ్ఛ్వాస తీసి మళ్ళీ మంత్రం జపిస్తూ నిశ్వాస చేయడం. దీంతో పంచాక్షరి జపం చేసుకోవచ్చు, బాలాజపం చేసుకోవచ్చు, మనకు ఉపదేశిత మంత్రాన్ని ఇలా చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మన శ్వాస మంత్రం కలుస్తుంది, ఎందుకంటే శబ్దం ప్రాణశక్తి వల్లే కలుగుతుంది. ఇది చేయడం వల్ల శ్వాస ఎప్పుడైతే మమైకం అయిపోతుందో నీ శ్వాసతోనే శరీర వ్యవస్థ అంతా నడుస్తుంది, ప్రాణశక్తితోనే శరీరం అంతా నడుస్తుంది. ప్రాణశక్తి ప్రసరిస్తేనే కదా శరీరంలో ప్రతి అవయవం చైతన్యం అంతా అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మంత్రం అంటే ప్రాణశక్తితో మేళనం అయిపోయిందో తద్వారా నీ శరీరం అంతా మంత్రమయం అవుతుంది. అందుకు ఉపాసకుడి శరీరం మాంసమయం కాదు మంత్రమయం అని చెప్పారు. ఇక్కడ ఉపాసకుడి శరీరం మంత్రమయం, వాడికి మాంసమయం కాదు, తేజోమయమైన శరీరం వాడికే తెలియదు అది. అందుకు అతని మంత్రం దేవత వాడి యందు ప్రాణస్వరూపంలో వ్యాపించిపోయి ఉంటుంది. ప్రాణం ఎలా కనబడదో మంత్రం కూడా కనబడదు. అందుకే వాడు నియమంగా పద్ధతిగా జాగ్రత్తగా ఉండేది, ఎందుకంటే తన దేవత నిరంతర సాన్నిహిత్యం వహించి ఉంటుంది కనుక. ఆ కారణం చేత మంత్రం తీసుకునేటప్పుడు ఎన్నో చూసిస్తారు, ఎందుకంటే అలాంటి దేవతను ఉంచుకోదగినటువంటి నియమం వీడి దగ్గర ఉందా లేదా ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. అందుకే ఎలా పడితే అలా ఇచ్చే శక్తివంతమైన వాటిని జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం ఇతర మతాల్లో ఇన్ని నియమాలు లేవండి, ఒక్క మీ మతంలోనే ఇన్ని నియమాలు ఉన్నాయండి అని వాళ్ళు అంటూ ఉంటారు. అందుకే మన మతం గొప్పదని చెప్పాలి. నియమాలు ఎక్కడుంటాయి, శక్తి ఎక్కడుంటాయి, అక్కడ నియమాలు ఉంటాయి. ఇది ఏ నియమం లేకుండానే అనుగ్రహం పొందే విధానాలు కూడా మన మతంలో ఉన్నాయి. చూడండి ఇక్కడ నామాలు, నామం ఎలాగైనా చేసుకోవచ్చు, నామాన్ని మళ్ళీ మంత్రంలా జపించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రక్రియతో మీరు నామాలు చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః, నమో నారాయణ, లేదా నారాయణాయ నమః, శివాయ నమః, మహేశ్వరాయ నమః, మీ ఇష్టమైన భగవన్ నామలే శ్రీరామ రామ రామ దేనినైనా సరే మీరు శ్వాసతో మా నామాన్ని మంత్రంలా జపించి సిద్ధి పొందొచ్చు. నామాన్ని మామూలుగా పాటల్లాగా పాడుకోవచ్చు, కానీ మంత్రాన్ని మాత్రం నామాల్లాగా పాటల్లాగా పాడకూడదు. అర్థమైంది కదా? నామాన్ని మంత్రంలా చేసుకోవచ్చు, కానీ మంత్రాన్ని నామాల్లా చేయకూడదు. ఇవన్నీ ప్రక్రియలు. ఇందులో ముఖ్యంగా బాలామంత్రానికి మాత్రం శ్వాసతో జపించితే అధిక ఫలం వస్తుంది అని చెప్తున్నాను. బాలామంత్రానికి ఉచ్ఛ్వాసతో ఒక మారు, నిశ్వాసతో ఒక మారు. ఎందుకంటే ప్రాణశక్తికి ప్రధానమైన దేవత ఈ తల్లి. సర్వమంత్రములు ప్రాణశక్తులనే మేలమవ్వాలి. అందుకే ఇవి సర్వ విద్యాది దేవత అన్నారు. మంత్రములు అంటే విద్యలు, సర్వమంత్రాత్మికే అయినటువంటిది బాల. ఒకసారి బాల సరిగ్గా ఉపాసన చేసి తర్వాత మాత్రమే పంచదశి వాడికి వెళతారు. అప్పుడు అన్ని బాలా స్కూల్లోకి వెళతాయి ఇవన్నీ కూడా. అందుకు తన్మంత్రముతోనే న్యాసాదులు చేసి విధానమంతా మనకి శాస్త్రముని ఎందు చెప్పబడుతున్నాయి. సౌభాగ్య విద్యలకి వీటన్నిటికీ ప్రధానమైనటువంటిది బాలా విద్య. అందుకే బాలా మంత్రాన్ని ఉచ్ఛ్వాసతో ఒకసారి, నిశ్వాసతో ఒకసారి జపించండి. కొందరు ఏం చేస్తారు, ఉచ్ఛ్వాసతో జపించి కుంభకంలో కూడా మంత్రాన్ని జపించి మళ్ళీ నిశ్వాసతో కూడా చేస్తారు. ఇది ఒక పద్ధతి. మొత్తానికి సగర్భ జపము అంటారు. పరమేశ్వరుడు శివపురాణంలో ఈ సగర్భ జపం గురించి చాలా చక్కగా చెప్తాడు. పంచాక్షరి సగర్భ జపం చేయడం చాలా మంచిది అని వివరిస్తారు ఇక్కడ. అలా ఎప్పుడైతే వ్యవస్థగా మారిపోతుందో నీ శరీరం అంతా, నీ ప్రాణ ఉత్క్రమణ వేళలో అంటే ప్రాణాలు పోయే సమయంలో కూడా ప్రాణం మంత్రమే కూర్చుంది కనుక జీవుడు ఏమవుతాడంటే మంత్రంతో పాటే వెళతాడు. ఆ మంత్రం ఆలోకానికే తీసుకెళ్తుంది వాడిని. అందుకు ఇవన్నీ రహస్యములు మన వాళ్ళు చెప్తున్నారు. ఉపాసనలు ఇన్ని ఉంటాయి. అందుకే దేవత అనే సైన్స్ హిందూ మతంలో ఉంది. మిగిలిన మతాలన్నీ నమ్మకాల మీదే ఆధారపడి ఉంది. వాటన్ని తక్కువేవి కావు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. మనం దాటి ఎంతో ఇరిగిపోయాం. ఇక్కడ దాకా వచ్చి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి పడాల్సిన దౌర్భాగ్యంలోకి మనం వెళ్ళకూడదండి. ఎన్నో ఉన్నాయి ఇక్కడ తెలుసుకోవాలి, చేసుకోవాలి అని నేను దీనిలో తరించాలనే సంకల్పంతో వస్తే తప్పకుండా వస్తాను. అంతేగాని మనం వెళ్ళి అయ్యో మన నుంచి వాడు పారిపోతున్నాడేమో, వాడిని తెచ్చుకుందామని వెళుతూ ఉంటే యోగ్యమైన మంత్రాలు అయోగ్యులు చెప్పకూడదు. మళ్ళీ అందులో విధానం. ఎందుకంటే ఎంత గొప్ప గొప్ప ఆయుధాలు అయినప్పటికీ కూడా ఎవరికి పెడితే వాళ్ళకి ఎవరికి కదా లైసెన్స్ ఉంటుంది, అవునా లేదా? ఇలా ఉంటాయి ప్రతిదానికి కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి. శక్తి ఉన్నప్పుడు నియమం ఉంటుంది. అందుకు ఇక్కడ బాలకు సంబంధించి ప్రధానంగా ప్రాణస్వరూపిణి ఆ కారణం చేత హంసలు లాగుతున్నాయని చెప్పాడు ఇక్కడ రథాన్ని. బాల మంత్రాన్ని బాలని హంసలు లాగే రథం మీద కూర్చున్నది అన్నారు. అంటే అర్థం ఏంటి? హంస అంటే శ్వాసలు. శ్వాసను హంసలు అంటారు. చాలామందికి ఆ మాట తెలిసినది. హంస సోహం సోహంస హంసలు. అందుకే శ్వాసన్న హంసలు అంటారు. కనుక ఇక్కడ శతహంసలు అనేది శతం అంటే అనంతం అని అర్థం. ఇక్కడ నూరనే కాదు, అలా లెక్కలేని హంసలు అంటే మన జీవితంలో ఎన్నో ఊపిరులు ఉన్నాయి మనకి. ఆ ఊపిరులే హంసలు. ఆ ఊపిరితో ఈ జపం చేయబడుతుంది గనక అక్కడ హంసలు అన్నారు. అదేవిధంగా నా ఊపిరి నువ్వు నమ్మవారు అనడంలో అది అర్థం. ప్రాణశక్తి అనడంలో అది అర్థం. అలాగే విద్యాస్వరూపం అనడంలో అది అర్థం. ఇలా చేయడం వల్ల మనకు లభించేది జ్ఞానం. అది బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానమే మనకు సత్య సాక్షాత్కారం అంటే. అందుకే నాలుగవ కన్ను అనడంలో కూడా అర్థం ఏంటంటే తురీయ స్థితికి చెందినటువంటి జ్ఞానము లభింపజేస్తుంది అనేది దీనిలో మరొక ఆంతర్యం. ఇన్ని విశేషములు కథలో ఆంతర్యాలు మనం అమ్మ అనుగ్రహం చేత తెలుసుకోగలం. కథలు అవన్నీ చెప్పరు, కథ కథగానే ఉంటుంది. మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆంతర్యం తెలిసినప్పుడు ఆనందం ఎక్కువ కలుగుతుందని వ్యాఖ్యానించడం అంతే. ఈ విధంగా ఆ తల్లి అంతయుగ్యసతేర్యుక్త మారురోహ కుమారిక ఆ విధమైన దివ్యరథాన్నెక్కి బయలుదేరింది. ఆ బయలుదేరినప్పుడు శక్తి సేనలు ఈవిడి వెనకాల వెళ్ళడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ ముందున్నటువంటి దండినీదేవికి మంత్రినీదేవికి తెలిసింది. అంటే ఎవరికి? వారాహిదేవికి శ్యామలాదేవికి తెలిసి వాళ్ళు వచ్చారు వెనక్కి. పరిగెత్తుకొచ్చి ఏమమ్మా కిం భర్తృదారికే అని సంబోధించారు. భర్తృదారికే అంటే మహారాణి అంతే. కిం భర్తృదారికే యుద్ధే వ్యవసాయ కృతస్వయా, ఏం మహారాణి నువ్వు యుద్ధానికి బయలుదేరేవమ్మా అన్నారు. బాలా మహత్తరిసింది. ఎందుకంటే మేము ముందు యుద్ధం చేసినప్పుడు వెనక నుంచి విషయం కూడా వచ్చి దెబ్బతీశాడు. అలా అక్కడ మా పొరపాటు ఏమైనా జరిగిందా? అందుకు కానీ లలితమ్మకి కోపం వచ్చిందా? మమ్మల్ని కాదని నిన్ను యుద్ధానికి పంపించింది, మేముండగా నువ్వు యుద్ధంకి వెళ్ళడం ఏంటమ్మా అంటున్నట్ట వారాహిదేవి శ్యామలాదేవి. అకాంతే కిం మహారాజా ప్రేతిశాది ప్రేషితాశరణం ప్రతి. అనవసరంగా అమ్మవారు నిన్నెందుకు పంపించారు? తదేతు తిథిన్నైవ వర్తమానేతు సైనికే, మేమందరం ఉంటూ ఉంటే నువ్వు ఇలా వెళ్ళడం ఉచితం కాదమ్మా. ఎందుకంటే సమ్మూర్తం జీవితమసి శ్రీదేవి ఆ బాలికే సహ, అమ్మవారి యొక్క జీవితమే నువ్వు అన్నారు. అంటే ప్రాణశక్తి నువ్వు. నివర్త స్వరణోత్సాహాత్ నువ్వు రణోత్సాహం నుంచి వెనక్కి మరలు. ప్రణామస్తే విధీయతే, నీకు నమస్కారం చేస్తున్నాను తల్లి, వెనక్కి వెళ్ళన్నట్టు. ఇది తాభ్యా నిరుద్ధాపి, ఇలా వాళ్ళు నిరోధించిన వీడి మాట వినలేదు. రథాన్ని ముందుకే పంపిస్తాడు. తా తల దృఢ నిశ్చయ, దృఢ నిశ్చయంతో ముందుకు పంపిస్తున్నది ఎప్పుడు ఇంకా చేసేదేం లేక. ఎందుకంటే ఉజ్జగించగలరు బతిమాలగలరు, కానీ శాసించి వెనక్కి తీసుకెళ్లే శక్తి వీళ్ళకి కూడా లేదు. బాలని ఎవ్వరూ శాసించలేదు గుర్తుపెట్టుకో. అప్పుడు వీళ్ళు అనుసరించేట పక్కన అత్యంత విస్మయావిష్టే మంత్రిని దండనాయికి సహీవ తస్యా రక్షార్థం చాలా తుప్పాశ్వయోర్ద్వయోహో. ఇప్పుడు ఈ బాలామంత్రానికి రెండు వైపులా వీళ్ళు ఉన్నారు కదండి, బాల యొక్క రథానికి ఇరువైపులా ఉన్నారు వారాహి శ్యామల. వాళ్ళిద్దరూ పక్కన ఉన్నారట. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఉత్సాహంతో బయలుదేరండి, కానీ చంపగలదా చిన్నపిల్ల ఉండని, మనమే ఆ పని చేద్దాం, వాళ్ళని సంహరించడం వాళ్ళతో యుద్ధం చేయడం అంతా మనమే చేద్దాం, ఈమె అలాగే ఉండని అని మనసులో అనుకున్నారట. బయటకు అనలేదు. ఆమె పక్కన ఉంటూ ఆమె యొక్క తస్యా రక్షణార్థం, ఆమెను రక్షించాలి అనే సంకల్పంతో ఆమె పక్కన ఉన్నారట. వాళ్ళు క్రమంగా అత అగ్ని ఆవరణ ద్వారా తాభ్యామనుగత ఆసతి, చుట్టూ ఉన్నది అగ్ని ప్రకారం కదా, ఆ మధ్యలో దక్షిణ ద్వారం కొంచెం విచ్చుకుంది. ఎందుకంటే అమ్మకి ఏ ఇబ్బంది కలగకూడదు, కొంచెం విస్తారం, అది ఎప్పుడు కావాలంటే సంకోచింపగలదు, వికసింపగలదు. అలా జరగగానే ఈ రథం బయటకు వెళ్ళింది, దాంతోపాటు వీళ్ళు బయటకు వెళ్ళారు. అప్పుడు అత్యంత విస్మయా దైత్యకుమార నవవర్షిణి కర్ణీరథస్థామాలోక్య. ఇక్కడ ఒక్కొక్కరు బండల్ లాంటి రాక్షసులు 30 మంది, 200 అక్షోహిణులు. వీళ్ళ మీదకు ముందుకెళ్ళింది ఎవరు? 9 ఏళ్ళ చిన్నపిల్ల. వాళ్ళు వచ్చిన నవ్వు నవ్వుకున్నట్ట. అసలు స్త్రీతో యుద్ధమే అనుకుంటే వీడు బాలికతో యుద్ధం, మరీ వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటనుకుంటున్నారో వీళ్ళు ఆడవాళ్ళందరూ కలిసి అనుకున్నాడు. మొత్తానికి ఆవిడే తన యొక్క ధనస్సును సంధించి బాలామహాత్రిని విజృంభిస్తుంది కదండి, శర పరంపరను కురిపిస్తున్నది, రాక్షసులు కకావికలమైపోతున్నాయి. వెంటనే శ్యామల వారా ఆశ్చర్యపోయారు, మనం ఎంత పిచ్చివాళ్ళం, ఈమెని రక్షిద్దాము సహాయపడదాము అనుకున్నాం, కానీ ఈమెని మనం చెయ్యక్కర్లేదు, ఈమె ఆ తల్లెంతో ఈవిడంతా అసహాయురాలు, మనం కూడా చూస్తూ ఉందాం అంటే నిర్ణయించుకున్నారు, చూస్తూ ఉన్నట్ట. వెంటనే వారు ఆయుధాలు పక్కన పెట్టి బాలామహాత్రి సుందరి యొక్క వీర శౌర్య రసాకృతిని చూస్తూ ఉన్నారు. కర్ణీరథస్థామాలోక్య కిరంతీం శరమండలం, ఆ శర సమూహాన్ని వెదజల్లుతున్న తల్లి, క్షణే క్షణే బాలికయ, క్షణ క్షణానికి ఆమె ప్రతాపం అత్యద్భుతంగా పెరుగుతూ పెరుగుతూ కనిపిస్తున్నది. జజి జ్ఞపన్ మహారాజ్ఞ, ఈమె క్షణ క్షణం ఏమి చేస్తున్నదో పెరుగుతూ, ఇదంతా కూడా లలితాదేవి ఎప్పటికప్పుడు బాల ఏం చేస్తున్నదో నాకు సమాచారం తెలియాలి అని చెప్పింది. దానికి ఒక వ్యవస్థ ఉంది, వెంటనే ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాల ఇలా బాణం వేసింది, అలా వేసింది, అబ్బో అద్భుతంగా యుద్ధం చేస్తున్నది, ఈ వార్తలన్నీ లలితమ్మకి చేరుతున్నాయట. వీళ్ళిద్దరూ కూడా మంత్రిని దండనాథేతు విస్మయే నరణత్యజౌ, వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యంతో యుద్ధాన్ని విడిచిపెట్టేశారు, చూస్తూ కూర్చున్నారు. వాళ్ళు ప్రేక్షకత్వం అనుప్రాప్తే తూష్ణీమేమ బభూవు, కేవలం ప్రేక్షకుల్లా ఉండిపోయి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆ భండాసుడు కొడుకులు చిన్నపిల్ల అనుకుని ఒకసారి చూస్తున్నారు కదా, వాళ్ళకి ఈమె 30 మందికి 30 రూపాయలతో గోచరించింది అండి ఆ తల్లి. అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరికీ కూడా వాడి ఎదురుగా ఉండి కొడుతుందా అన్నట్టు అనిపించింది, తప్ప తమ సైన్యానికి అందరికీ ఎదురుగా బాల ఉందని ఎవరికి అనిపించలేదు. వాడి ఎదురుగా ఉందా అనిపిస్తుందిట. మొత్తానికి ఎలా ఉందంటే ప్రత్యేక భిన్నా దదృచే బింబమాలేవ భాస్వత, ప్రత్యేక ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఉన్నట్టుగా, ఒక్క తల్లి ఎన్నో రూపాలు ధరించి ఎవరికి వారికి ప్రత్యేకంగా కనిపిస్తున్నట్టు గోచరిస్తున్న తల్లి. దీన్నే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని వర్ణించాడు భీష్మితామహుడు. ఆ పరతత్వం ఇది, ఆ పరతత్వం ఈ తల్లి, ఏ జీవుడికి ఆ దేవుడి, ఆ విధంగా అన్ని విధములుగా భాషిస్తున్న తల్లి. అప్పుడు సాధు సాధు అన్నట్టు వీళ్ళిద్దరు, ఎవరు మంత్రిని దండనాథ, అబ్బా మేలు మేలు చాలా బాగుంది అనుకుంటున్నారు. క్రమంగా ఆ తల్లి ప్రయోగిస్తున్నటువంటి అస్త్ర పరంపర చిట్ట చివరికి నారాయణాస్త్ర మోక్షేణ, నారాయణాస్త్రాన్ని ప్రయోగించింది బాలాంబిక. దానితో దిశత్యక్షౌహిణీ సైనం భస్మసాదకలో క్షణాత్, మొత్తం 200 అక్షౌహిణీ సేనలు ప్రయోగించిన ఒక్క నారాయణాస్త్రంతో దగ్ధమైపోయట. ఇంకా మీ ఎవరు మిగిలిపోయారు? 30 మంది కొడుకులు మాత్రం మిగిలిపోయారు, బండపుత్రుడు. వాళ్ళకు మహాకోపం వచ్చి తీవ్రంగా వచ్చారు, ఇంతవరకు చిన్నపిల్ల చిన్నపిల్లని ఉపేక్షిస్తున్నాం, ఇంకా లాభం లేదని వచ్చి వాళ్ళ దగ్గరున్న భయంకరమైన ఆయుధాలన్నీ ప్రయోగించారు. బాల మందహాసం చేసి వాటన్నిటి కూడా భస్మం చేసి ఆయుధాలని, అప్పుడు తన యొక్క అమ్ముల పొదలోంచి బాణాలు తీసింది. తీసేటప్పుడు సరిగ్గా 30 వచ్చాయి బాణాలు చేతిలోకి. ఆ 30 బాణాలు యుగపత్రింశతం బాణాస సుజత్సా కుమారిక, ఒకేసారి 30 బాణాలు తన యొక్క ధనుసు మీద పెట్టిందారు, ఒకేసారి పెట్టింది 30 బాణాలు. అవి ఎలాంటి బాణాలంటే చంద్రార్ధ సాయకై, అర్ధచంద్ర బాణాలు, అర్ధచంద్రాకృతి కలిగినటువంటి బాణాలు, వీటిని ప్రయోగించింది. ఈ 30 బాణాలు ఒకే సమయంలో వెళ్ళి 30 మంది భండపుత్రుల తలలు ఛేదించి సంహరించింది. ఇలా భండపుత్ర సంహారం చేసింది బాలాంబిక. ఇది భండస్య పుత్రేషు ప్రాప్తేషు యమ సాధనం. వాళ్ళు యమనగరికి పంపబడ్డారు. అత్యంత విస్మయావిష్టావర్షు పుష్పభ్రగా. అప్పుడు పైన ఉన్నటువంటి దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా కల్పవృక్ష కుసుమాలు తీసుకుని బాలాంబిక మీద కుసుమ వృష్టి కురిపించారు. జయ జయధ్వానాలు పలుకుతూ సాచ పుత్రి మహారాజా విధ్వస్తాసుర సైనిక. ఎప్పుడైతే ఈ విధంగా జరిగింది, వార్త వెళ్ళిపోయింది లలితమ్మకి. అప్పుడు మంత్రిని దండనాథాభ్యాం ఆలింగిత భుజంగుదా. ఆ ప్రక్కన ఉన్నటువంటి వారాహి శ్యామల ఇద్దరూ కూడా గట్టిగా వచ్చి బాలాంబికను హత్తుకున్నారట హృదయానికి. తస్యా పరాక్రమోన్మేషే నృత్యంతో జయదాయమిహి. ఇంకా అక్కడ ఉండి శక్తిశాలన్నీ నృత్యం చేస్తున్నాయట బాలాంబిక విజయ సందర్భంగా. వెంటనే కిలకిల ఆరావం శక్తిశేనే. శక్తిశేన అంతా కూడా కిలకిల ఆరావాలు చేస్తూ ఉన్నాయి ఉత్సాహంతో. అప్పుడు ఈ తల్లిని జాగ్రత్తగా తీసుకువెళ్ళేట దండనాథ వారాహి ఎక్కడికి లలితమ్మ దగ్గరికి. అమ్మా ఇదిగో బాలాంబిక విజయం సాధించింది అనగానే సింహాసన స్థితాం దేవీం దృష్వానే ముస్మయాన్విత. అప్పుడు లలితా మహాత్రిపుర సుందరి ఆనందంగా వాత్సల్యంగా బాలాంబికను చూసి పుత్ర్యా భుజాపదారాన్ని శ్రుత్వా ప్రీతిం సమాయయౌ అంకే పుత్రీం సమారోప్య స్పృశంతి పాణినా పునః. లలితమ్మ ఈ బాలాంబికను ఒళ్ళో కూర్చోపెట్టుకుని తలని మిరిందిట, ముద్దు పెట్టుకుందిట ఆ శిరస్సుని. ఈ విధంగా భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. భండపుత్రులు వధించినటువంటి బాల యొక్క విక్రమాన్ని చూసి ఆనందించిన ఓ లలితాంబ ఆ నామం ఉన్నప్పుడు ఈ కథ అంతా మీకు గుర్తురావాలి. ఇంకా ఇది బాలా మహాత్ముడు సాధించిన ఘన విజయం. ఈ న్యూస్ భండాసురుడికి వెళ్ళింది. ఎంత గట్టి దెబ్బండి, ఇంతవరకు తగిలిన దెబ్బలను ఒకెత్తు ఇది ఒక్కడెకెత్తు భండాసురుడికి. ఎందుకంటే పుత్ర శోకం 30 మంది పైగా సామాన్య బండల వీళ్ళు అల్లల్లాడించారు దిక్పాలకుడిని. అటువంటి వాళ్ళు వాళ్ళు మరణించారు. వెంటనే వీరు మూర్చిపోయి నేలని దొర్లెట్టాడు. వాడు దొర్లు ఏడుస్తున్నాడు గుండెలు బాదుకుంటూ, హా పుత్రాహ హా గుణోదారాహ హా మదేక పరాయణ, ఓ సద్గుణరాశులారా అన్నాడు. వీడు మెచ్చుకునే సద్గుణాలు వాడి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకు ఎవరికి నచ్చే గుణాలు ఉంటే వాడే సద్గుణవంతుడు. మదేక పరాయణ ఓ పితృభక్తులారా, అందుకుంటే వాళ్ళు మంచివాళ్ళు పితృభక్తులు. హా మన్నేత్ర సుధాపూరాహ నా కళ్ళకు అమృతం లాంటి వాళ్ళ, ఎంత మంచి కవిత్వం అండి. హా మత్కుల వివర్ధనాహ నా వంశాన్ని వృద్ధి చేసేవాళ్ళు. హా సమస్త సురశ్రేష్ఠ మదభంజన తత్పరా, ఎల్లవేళలా దేవతాశ్రేష్ఠుడి యొక్క మదాన్ని నాశనం చేసేటువంటి వారు. అంతేకాదు సమస్త దేవతా స్త్రీలని ఏడిపించేటువంటి వారు మీరు, ఎందు సుగుణాలు. అలాంటి మీరు ఇప్పుడు మరణించారే, మీరు లేకపోతే మొత్తం నా రాజ్యమే శూన్యంగా కనిపిస్తుంది. యస్మి యుష్మాం వినా నశోభంతే మమ రాజ్యాన్ని పుత్రకాహ, రిక్తాన్ని మమ గేహాని, మా ఇళ్ళన్నీ శూన్యములైపోతున్నాయి. రిక్త రాజసభ, మా రాజసభలు కూడా శూన్యములవుతున్నాయి. మీరు లేకుండా ఎలా బతుకుతాను? చిట్ట చివరికి మీ చావు ఎలా వచ్చింది? కథ మేకపోతే దుష్ట వనిత సంగరి అవధి, ఒక దుష్ట వనిత అది బాలిక చంపేసింది మిమ్మల్ని. చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. చిన్న కొన్ని చేతులు చచ్చిపోయారు మీరందరూ. ఎంత బాధాకరమైన ముగింపు వచ్చింది మీకు అని ఏడుస్తూ, హాహతోస్మి విపన్నోస్మి మందభాగ్యోస్మి, నేను చచ్చేంద్ర బాబోయే అని ఏడుస్తున్నాడు. నాకు మహా ఆపద వచ్చింది, నేను దౌర్భాగ్యుణ్ణి అని ఏడుస్తూ మూర్చిపోతూ మళ్ళీ లేస్తూ ఇలా ఉంటూ ఉంటే వోదాచార్యానికి వచ్చారు విషుక్రుడు విషంగుడు కుటిలాక్షుడు. ఈ ముగ్గురు వచ్చి, నీలాంటి ప్రతాపవంతుడు ఇలా దుఃఖించకూడదు, నువ్వు సామాన్యుడుగా కిం ప్రాకృతివ ప్రాప్త స్వశ్య, నువ్వు ఒక పామరుడు వలె దుఃఖించరాదు సుమా. ఎందుకంటే వీరులకి యుద్ధంలో మరణం అనేది గొప్ప యోగమే. నీకు తెలియదేముంది? ధర్మపాణిందమ పంథా వీరాణామేష శాశ్వత, యుద్ధంలో మరణించిన వాడు ఉత్తమ గతులు పొందుతాడు. అందుకు నీ పుత్రుడు కూడా ఉత్తమ గతి పొందారు. వీరులు యుద్ధంలో మరణించడమే గొప్ప, ఏదో రోగంతో మరణించారన్న దానికంటే. కనుక నీ పుత్రులు అలా మరణించారనేది గొప్ప విషయమే. కనుక అశోచ్య మాహవే మృత్యుం ప్రాప్తమంతే అతని హితం, యుద్ధంలో మరణించినందుకు మాత్రం దుఃఖించరాదు సుమా. పైగా దుఃఖిస్తూ ఉంటే కర్తవ్యం విస్మరిస్తాం. కనుక నువ్వు కర్తవ్యాన్ని చూడాలి అనగానే లేచి కూర్చున్నట్టండి. కోపం కాస్త దుఃఖం కాస్త కోపంగా పరిచించి ఆ కోపం బహోజ్వలమైనటువంటి ఉక్రోషంగా మారి విస్ఫారిత క్షయుగుడో భృతం జజ్వాల తేజస, కళ్ళింతెంతలు చేసేట మండిపోతున్న అగ్నిలా మారిపోయాడు. ఇదానీమేవ తాం దృష్టాం ఖడ్గేనానేన ఖండసః సకలీకృత్య సమరే సమప్రాప్స్యామి బంధుభిః. ఇప్పుడే వెళ్ళిన ఖడ్గంతో అదృష్ట అయిన స్త్రీని నరికి వేస్తాను అన్నారు. ఇలా అంటూ ఉంటే పక్క వాళ్ళు కూర్చోబెట్టి, మేమంతా ఉన్నాం కదా, ఇప్పటి నుంచి నీకేం తొందర లేదు, ముందు మమ్మల్ని పంపించు అది, అందుకు మేము వెళతాం, నీకేం పర్వాలేదు అనగానే కొంతసేపటికి తెప్పరిల్లి విశుక్రుణ్ణి పిలిచి, అసలు మన దగ్గర ఎన్నెన్ని రకాల మాయలు ఉన్నాయి నీకు బాగా తెలుసు, విషంగుడికి తెలుసు, వాడి ప్రయత్నం వాడు చేశాడు అయిపోయాడు, ఇప్పుడు నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేయి అని చెప్తే విషక్రుడు సరే చేస్తానన్నాడు. వీడు పెద్ద మహామాయ, వాడు ఏం చేశాడంటే ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేయదలుచుకున్నాడు వాడు. ఇంకా యుద్ధాలు ఇవి కాదు, ఒక ప్రయోగం. దానికోసం వాడు మాయారథం ఒక అంటే కనిపించిన రథం ఎక్కి ఎలాగోలాగా శక్తిశాలల మధ్యలోకి దూరి వాళ్ళందరినీ నాశనం చేద్దాం అనుకున్నాడు కనబడకుండా. కానీ వాడు వెళ్ళేటప్పటికల్లా ఈ జ్వాలామాలిని ప్రాకారం ఉందే అది వాడిని రానివ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, అమ్మ ఉపాసన చేసేవాళ్ళు జ్వాలామాలిని దేవుని స్మరించుకుంటే వాళ్ళ సాధన దెబ్బతినకుండా చూస్తుంది జ్వాలామాలిని ఆ మధ్యలో. అందుకే శ్రీచక్రారాధన చేసేటప్పుడు జ్వాలామాలిని తలంచుకుని చుట్టూ అమ్మ రక్షించని ప్రార్థించి ఆరాధన చేస్తారు. ఇది విశేషం, అది రానివ్వలేదు, అది మాయ సాగదు. జ్వాలామాలిని ఉంటే అసుర మాయ లోపలికి రాదు, ఎందుకంటే జ్ఞానం అక్కడ ఉంది, అజ్ఞానం ఆ ఛాయలకి రాదు, అది అందులో ఉన్నటువంటి దాంతర్యం జ్వాలామాలిని విశేషం. అందుకు ఆ జ్వాలామాలిని వాడిని రానివ్వలేదు విశుక్రుణ్ణి. దానితో వీడు ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు, వెనక్కి వచ్చేసాడు. ఆఖరికి ఒక ఆలోచన తక్కింది వాడికి, నేను ఒక యంత్రం తయారు చేసి శక్తిశాలల్లో పడేట్టు విసరాలి అని ఒక భయంకరమైన యంత్రం తయారు చేశాడు. అది గవ్యూతి మత్రకాయామి తత్సమాన ప్రవిస్తరే, 4 మైళ్ళ పొడవు 4 మైళ్ళ వెడల్పుతో కూడినటువంటి ఒక శిల తీసుకుని యంత్రం రాస్తున్నాడు. యంత్రాలు తెలుసు కదా మీకు, రేకుల మీద వాటి మీద చేస్తూ ఉంటారు. దానిలో దుష్టశక్తులను ఆవాహన చేయొచ్చు, మంచి శక్తులను ఆవాహన చేయొచ్చు. దేవతలంటే ఎవరో కాదండి, సృష్టిలో ఉన్న భావాలు వాటికి అధిదేవతలు ఉంటారు. ప్రతి భావాలకు అధిదేవతలు ఉంటారు. పాజిటివ్ భావాలకు అధిదేవతలు ఉంటారు, నెగటివ్ భావాలకు అధిదేవతలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ భావం వర్ధిల్లుతుంది. అందుకే సృష్టిలో ప్రతి భావానికి అధిదేవతలు ఉంటాయి. ఇవి పురాణ వాంగ్మయం చూస్తే సంతోషానికి అధిదేవత ఉంటుంది. కొందరు సంతోషి మాత అనేది ఎక్కడుందండి అని అంటారు, సంతోషమే మాత, సంతోషి మాత ఏంటి. అలాగే కామిని పిశాచ అంటే ఏమిటండి అని, కామిని పిశాచ కాదు, కామమే పిశాచం, గుర్తుపెట్టుకో. మోహిని పిశాచ లేదు, మోహమే పిశాచం. అది తీవ్రమైన డెన్సిటీ, సాంద్రంగా భావం ఉంటే అది దేవతో దెయ్యమో అవుతుందండి, అంతకు మించి ఏం లేదు. అదే భావం కంప్లీట్గా ఉంటే అదే అక్కడ దేవత అనొచ్చు. నెగిటివ్ భావాలు ఉంటే క్షుద్రశక్తులు అంటాం, పాజిటివ్ భావాలు ఉంటే దేవత అంటాం, అంతే. అలాగే కామము దేవత, మన్మథుడు, కానీ దుష్టకామం కామిని, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటాయి నేను. అయితే వీళ్ళు ఏంటంటారంటే దుష్టులు ఈ నెగటివ్ పవర్స్ని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. యంత్రం అంటే ఏమిటో కాదు, ఒక శక్తిని ఏకాగ్రం చేసి ఉపాసించినప్పుడు నీలో ఆ శక్తి ప్రవేశించి రక్షిస్తుంది. దేవతారాధన ఏదన్నా ఇదే విశేషం. మన సర్వశక్తి స్వరూపుని లలితాంబకి ఆరాధన చేస్తే మనకు కావలసిన అన్ని శక్తులు ఇచ్చి జీవుడికి ముక్తి కూడా ఇస్తుంది. అతను ఏకాగ్రతే కదండి, ఏదైనా ఏకాగ్రత వల్ల ఏదైనా లభిస్తుంది. దేవుడైనా దయ్యమైనా నీ ఆలోచనలో ఉంది అన్నారు పెద్దలు. అవునా కదా, నీ మనస్సే దైవాన్నైనా దయ్యాన్నైనా తయారు చేస్తుంది, అంటే నీ ఏకాగ్రత వల్లే నీకు ఫలితం. ఏదైనా నిరంతరం ఒక నెగిటివ్ థాట్ నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే అదే పోతాం. అది ఆలోచన చివరికి కూడా అదే వస్తుంది, గట్టిగా ఏది ఉంది అది ఆఖరికి వస్తుంది. మధ్యలో నువ్వు ఆపేసినా అది ఆఖరికి వచ్చి కూర్చుంటుంది. అది అంతకాలే మామే మా స్మరణ్ ముక్త కరేవరం ఎ ప్రయాత సమద్భావం అని స్వామి చెప్పాడు కదా. ఏది గట్టిగా అనుకుంటే అది అవుతాం, స్వామిని అనుకో స్వామిని అవుతాం. అందుకే కాన్సన్ట్రేషన్, నిరంతరం ఎందుకు అనుకోమన్నారంటే నీకు అలవాటు అవ్వాలి. ఆడు తుమ్మినా దగ్గర శివశివ రామరామ అనుకోమన్నారు మనం, ఎందుకంటే నీ నుంచి ఒకటి బయటకు వచ్చినప్పుడు కలిగిన వైబ్రేషన్కి శివారామ అన్నప్పుడు నీ ప్రాణాలు బయటకు వెళ్ళిపోతున్న వైబ్రేషన్కి కూడా అది గుర్తొస్తుంది. అందుకు పెద్దవాళ్ళు ఇవన్నీ మనకు అలవాట్లు చేయించారు. కానీ మనకెందుకు ఏం చేశారో తెలియదు మనకి. అందుకు జాగ్రత్తగా ఇవన్నీ పెద్దలు ఎందుకు చెప్పారు అనేది అర్థం చేసుకోవాలి. మొత్తానికి వీడు ఏం చేశారంటే ఒక భయంకరమైన యంత్రాన్ని తయారు చేస్తున్నప్పుడు అది 8 దిక్కులా, దానికి 8 దిక్కులు ఉంటాయి కదా ప్రతిదానికి, అంత చిత్రశన చేయగానే 8 దిక్కులు వచ్చాయి. 8 దిక్కుల్లో అష్టక శూలములు అంటే 8 శూలములు పెట్టాడు, శూలాష్టకము పెట్టాడు. పెట్టి సంహారక్షర మౌళిన, సంహారక్షరాలు పెట్టాట. అక్షరాల్లో సంహారక్షరాలు సంరక్షాక్షరాలు ఉంటాయి. నిజానికి కొన్ని కొన్ని మంత్రాలు దుష్టుల్ని నశింపజేయడానికి వాడతారు, అంతే కదా. ఇప్పుడు ఖడ్గం ఉంది లేదా పిస్టల్ ఉంది, పోలీసు చేతుల్లోనూ ఉంటుంది, దుర్మార్గుడి చేతిలో ఉంటుంది. పోలీసుల చేతుల్లో ఉన్నందుకు ఎవడే అనడు, కానీ ప్రజలు నేర్పించేవాడి చేతులు ఉంటే మాత్రమే శిక్షిస్తాం. అదేవిధంగా ఇప్పుడు అథర్వణ వేదం కానీ ఇతర తంత్రాల్లో కానీ శత్రు సంహరణ మంత్రాలు ఉన్నాయి. అవి నిజానికి ఉత్తములైనటువంటి వాళ్ళకి దుష్టుల నుంచి బాధ రాకుండా వినియోగిస్తాయి. కానీ దుష్టులే వాడితే వాడచ్చు, అలాగే వాడచ్చు. కనుక వీడు ఏం చేశారంటే దీన్ని వాడుతున్నాడు. ఆ శిలాపట్టసంలో అష్టదిక్షు అష్టశూలేన సంహార అక్షరమౌళిన, ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది రకాలైనటువంటి సోనూలు పెట్టి సంహార అక్షరాలు పెట్టేట. సంహార అక్షరాలు కొన్ని ఉన్నాయి, అవేంటో నేను చెప్పను. అక్షరాల్లో ఉంటాయి, వాటిలో అగ్నిని పుట్టించే అక్షరాలు కొన్ని ఉంటాయి, కొన్ని నీటిని పుట్టించే అక్షరాలు ఉంటాయి. వాటిని కొన్ని బీజాక్షరాలతో అనుసంధానం చేస్తే అవి ఉత్కటమవుతాయి. అందుకే కొన్ని మంత్రాలు చదివినప్పుడు వర్షాలు ఎందుకు పడతాయంటే అందులో జలతత్వాన్ని ఎక్కువ ఉత్పన్నం చేసే ప్రకంపనలు సృష్టించే శక్తి ఉంది. వీళ్ళకి ఏం తెలుసు శబ్దానికి ఎన్ని శక్తులు ఉన్నాయో. అలాగా సంహారాక్షరాలు అక్కడ ఏర్పాటు చేసి ఎనిమిది రకాల దేవతలను పెట్టాడు. అందులో వాళ్ళని దేవతలు అందాం, ఎందుకంటే కనబడరు కానీ వాళ్ళు పేర్లు చెప్తున్నాడు చూడండి. అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార, వీళ్ళు దేవతలంట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వీళ్ళని జయ విఘ్నహర దేవతలు అంటారు. ఇక్కడ ఈ తయారైన యంత్రం జయ విఘ్నహర, జయ విఘ్నకర యంత్రం, జయ విఘ్నకర యంత్రం. వీళ్ళు జయ విఘ్నకర దేవతలు అంటే జయాలకు విఘ్నాలు కలిగించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. విఘ్నం అంటే అర్థం ఏంటంటే ఆటంకం. ఇక్కడ ఒకవైపు మీ మంత్రం ఉంది, ఒకవైపు కథ ఉంది, మరొక వైపు సందేశాలు ఉన్నాయి కథలో. ఒక్క పురాణ కథలో ఇన్ని కలిపి ఉంచారు. అందుకే వాళ్ళ మహర్షులు గొప్పవారు. జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు అడ్డంకం కలిగించేది విఘ్నాలంటే. ఇవి నిజానికి యువత వినాలి. అదృష్టవశాత్తు కొందరు కనిపిస్తున్నారు అందరూ కాకపోయినా. కానీ ఒక కార్యరంగంలో ఎదగడానికి ఏవి అడ్డుకుంటాయో వాళ్ళే ఇక్కడ చెప్పబడుతున్నారు. చూడండి, ఏవి అడ్డుకుంటాయో వాళ్ళే ఇక్కడ చెప్పబడుతున్నారు. ఏ రంగంలోనైనా, విద్యలో కానీ అలాగే కెరీర్లో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ దేనిలోనైనా ప్రయత్నం అనేది దేనికైనా ఒకటే. అక్కడ అడ్డంకులు అనేది దేనిలోనైనా వస్తాయి. అధిగమించవలసిన అవసరం అన్నింటిలోనే ఉంది. కనుక విద్యార్థులకు కానీ లేదా ఉద్యోగాలను ఎదురుదర్చుకున్న వాళ్ళు కానీ అందరికీ పనికొచ్చే విషయాలు ఇక్కడ చెప్పుకుంటున్నాడు. చూడండి, దీన్ని ఎలా అన్వయించుకుంటే అలా అన్వయించుకోవచ్చు. అలస, అలస అంటే అలసత్వం అంటే బద్ధకం. ఇది మొదట విఘ్నం కలిగించే శక్తి. అది అభివృద్ధి జరగకుండా అడ్డుకునే శక్తులు ఏమిటో తెలిసి మనకి బద్ధకం. ఈ బద్ధకం వల్ల ప్రగతి ఉండదు. ఆధ్యాత్మ రంగంలోనూ ఉండదు, ఇంకెక్కడ ఉండదు. కొందరు బద్ధకం కోసం ఆధ్యాత్మ రంగంలోకి వస్తారు. ఇక్కడ ఉంటే హాయిగా ఉంటుందేమో నేను అక్కడ అసలేదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, లౌకికంగా చేసే ప్రయత్నాల కంటే ఆధ్యాత్మిక రంగంలో మరింత గట్టిగా ఉండాలి. కొన్ని వందల రెట్లు ఎక్కువ చేస్తే కానీ ఆధ్యాత్మిక ప్రగతి రాదు అని. అందుకు మొట్టమొదటిగా శత్రువు ఏంటంటే అలసం. తర్వాత కృపణ. కృపణ అన్నప్పుడు నేను దేనికి పనికిరాను అనే భావం ఏదైతే ఉంటుందో పనికిరాని లక్షణం కృపణత్వము. దాని తర్వాత దీన, దిగులుతో ఉండడం. ఇది కూడా చాలా ఆటంకం. దిగులు బాగా ఉంటే వాడు ఏది చేయలేడు, ఆత్మవిశ్వాసం జరుగుతుంటుంది. చూడండి, ఇంతకు మించి విఘ్నాన్ని కలిగించే శక్తులు మరొకట్లేదు. ఎనిమిదే ఇక్కడ అంటే మనకి ఈ రోజుల్లో కెరీర్ డెవలప్మెంట్ ఇవన్నీ చెప్తున్నారే, దానికి ఇవి జాగ్రత్తగా వింటే చాలా సార్. డెవలప్మెంట్ కాకుండా అడ్డుకునేవి ఏంటివే? అలసత్వము, కృపణ, దీన, నిద్ర. ఇది చాలా భయంకరమైన లక్షణం అది, నిద్ర. కొందరు పాపం తెల్లవారుజామున లేచి ధ్యానానికి కూర్చుందామని అలారం పెట్టుకుంటాడు, అది పాపం మోగుతుంది ఆ టైంకి. వెంటనే నొక్కేసి మళ్ళీ పడుకుంటాడు వాడు, ఇవాళ కాదు రేపు చూద్దామని. ఎందువల్ల నిద్ర, దాన్ని జయించడం మహాకష్టం. కొంతమంది జానాన్ని కూర్చున్నప్పుడు నిద్ర వస్తుంది, అయితే అదే పొచ్చుల్లో నిద్రపోవడం కొందరికి చేతనం వస్తుంది. అప్పుడు ధ్యానం చేస్తున్నాడు ఫోటో తీయడానికి మాత్రం బాగుంటుంది. వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలుసు, వాడికే తెలుసు. కొంతమంది కనిపిస్తూ ఉంటారు. దాని తర్వాత తంద్ర, ఇది భయంకరం. కురుకుపాటు సాధన కూర్చునేటప్పుడు వస్తూ ఉంటుంది. కొంతమందికి ఆఫీసులకు వెళ్ళినప్పుడు కురుకులు వస్తాయి, కొందరికి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూర్చున్నప్పుడు వస్తాయి కురుకుపాట్లు. అంటే విఘ్నశక్తులు అవన్నీ, ఎందుకంటే వింటే బాగుపడిపోతాడు కదా పాపం. వాళ్ళు బాగుపడకుండా ఆపాలి కదా, అందుకో దుష్టశక్తి ఉండాలి కదా. ఆ దుష్టశక్తి ఎక్కడి నుంచో బయట నుంచి రాదు. నేను చెప్పాను కదా, కామిని పిశాచం లేదు, కామమే పిశాచం. నీ లోపల అది ఉంటే అదే పిశాచం అవుతుంది. కనుక నీలో నిద్ర ఉంటే అదే దెయ్యం, మనకు ఏదో పెద్దది కాదు. కానీ దుష్టశక్తులు ఏదో వీడి పెట్టాడు కాదు. దీని సింబాలజం ఏంటి అంటే మనల్ని బాగు చేయకుండా ఉండే అసుర ప్రవృత్తి ఏదైతే లోపలుందో అది నీలో ఎనిమిది భావాల్ని పెంచుతుంది, దానివల్ల నీకు విఘ్నము కలుగుతుంది. అది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది పూర్తిగా సాధన వైపు ఇప్పుడు తీసుకొచ్చాను. మంత్రము అవన్నీ పక్కన పెట్టండి, సాధనకు తీసుకురండి. వీటిని జయించాలి అది ఇక్కడ చెప్పబడుతున్నది. అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, కునికిపాటు, సరిగ్గా ప్రవచనంకి వచ్చినప్పుడు తెలివిగా గోడ చాటో స్తంభం చాటో చూసుకుంటారు, లేదా కనబడకుండా ఉండేట ముందు వరుసలో ఉండకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే వస్తూ ఉంటుంది అప్పుడు తప్పనిది. ఒక మహానుభావుడు ప్రవచనం చెప్తుంటే ఇలాగో నేను అవుతున్నాట, ఏమైనా నిద్రపోతున్నావా అన్నాడు. చెప్తున్న వాడి కోపాలు ఉండవని కాదు, చెప్పిన విషయం అవతల వాడి శ్రద్ధగా వినాలని అనుకోవడం తప్పేం కాదు కదండి. అందుకు అంటాడు వాడు నిద్రపోతున్నామంటే లేదండి లేదండి అన్నట. మళ్ళీ అదే పని చేస్తాడు, మళ్ళీ నిద్రపోతున్నామంటే మళ్ళీ లేదండి లేదండి అంట. ఆఖరికి ఏమైనా బ్రతుకున్నావా అంటే లేదండి లేదండి అన్నట. వాడికి అదే అలవాటు అయిపోతుంది, లేదండి లేదండి అది. అలా ఉంటాయి కొన్ని కొన్ని, ఇది నిద్ర తంద్ర అనమాట. అది కులుకుపాటుతనం, అది వచ్చేస్తూ ఉంటుంది పాపం, అది జయించాలి. దాని తర్వాత వచ్చేది ప్రమీలిక. ప్రమీలిక దీనికి ఏవేవో అర్థాలు ఉంటాయి కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముడుచుకుపోవడం. ప్రమీలిక సరిగ్గా కర్తవ్యం దగ్గరికి వచ్చినప్పటికీ నాకేం చేత కాదని ప్రయత్నం నుంచి విరమించుకునుట, అది ప్రమీలిక. మనకి ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయా సంతరస్తులైన భర్తృహరి చెప్పినట్లుగా అక్కడ విషయాలు ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ప్రమీలిక ముడుచుకుపోవడం, ఎంబరాసింగ్గా అయిపోతారు కొందరు. అప్పటికప్పుడు సంకుచిత స్వభావము అని అంటారు దీన్ని ప్రమీలిక. క్లీబా ఇది నపుంసకత్వము అని దీనికి అసలైన ఒక అర్థం. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే లలితోపాఖ్యానం ఏదో, చండీ సప్తశత అనబడే దేవీ మహాత్మ్యం ఏదో, భగవద్గీత అదే. ఈ లక్షణాలన్నీ అర్జునుడికి వచ్చాయి అనకూడదు కానీ, సరిగ్గా యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికల్లా గాంధీవం సరస్వతే హస్తాత్వక్షైవ పరిదహ్యతే వ్యాపకుష్ట శరీరం మే రోమహర్షస్య జాయితే అన్నాడే. ఒళ్ళు ఉడికిపోతుంది, గాంధీవం జారిపోతుంది, నాలుగు ఎండిపోతుంది, జమట్లు పడుతున్నాయి, ఇవన్నీ అన్నాడే. ఇవి సులక్షణాల, ఎందుకంటే నా వాళ్ళని చంపేస్తున్నానే అని. పైగా వీళ్ళని చంపేయడం కంటే భిక్షం ఎత్తుకోవడం బెటర్ అన్నాడు అండి అని కృష్ణుడు వైపు చూశాడు. శభాష్ మంచి మాట అన్నావనైనా అంటాడేమో అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఒక మాట అన్నాడు, ప్రహసన్నివ భారత నవ్వుతూ అన్నట్ట. ఏమని క్లైభ్యం మాస్మగమ పార్థ ఏమన్నాడు, నపుంసకుల్లా మాట్లాడక అర్జున అన్నాడు. చూసారా, గీత బోధించిన కృష్ణుడు వేణు ఊదుకుని కృష్ణుడు కాదండి, పాంచజం చేశాం కారావం చేసిన కృష్ణుడు. మళ్ళీ ఆ కృష్ణుడు రావాలి భారత జాతి నిద్ర లేపాలి భారతం. ఆయన పాంచజన్య శంకరం వెన్ను చరిచాడు, క్లైభ్యమాత్మకం అప్పర్ధ అంటే మొత్తం వదిలింది అర్జునుడు దమ్మకి. లేకపోతే వేదాంతం చెప్తున్నట్టు మరే వేదాంతం చెప్పేవే అంటాడేమో అనుకుంటే తిట్టాడు ముందే. ఏమని నపుంసకుల్లా మాట్లాడుతూ నైతత్వ ఉపపద్యత నీలాంటి వాడికి తగదు, యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చావో నీకు తెలుసు, అధర్మం నశించాలి అని ఎంత ఏర్పాటు చేసుకుని వచ్చి మేమందరూ పిచ్చోళ్ళమా రథంతోకి రావడానికి, ఇక్కడికి వచ్చిన పెద్ద మేధావులు అనుకుంటున్నావా, ప్రజ్ఞావాదాంశ భాషసే పెద్ద తెలివైన వాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అన్నాడు. చూసారా అది క్లైభ్యం అంటే అక్కడ ఏమన్నాడు, క్లీబా అంటే ఇక్కడ అదే గుర్తుపెట్టుకో. సరిగ్గా కర్తవ్య నిష్ఠకు వచ్చేటప్పటికల్లా మోహం ఆక్రమించి సత్యాన్ని అసత్యమనుకుని అసత్యాన్ని సత్యమనుకుని ధర్మం ఏదో అధర్మం ఏదో తెలియలేని ధర్మ సమ్మూఢచేతాహ అని అంటాడు అర్జునుడు. అక్కడ ధర్మం ఏదో తేల్చలేని పరిస్థితి ఏర్పడి కర్తవ్యం నుంచి మరలిపోవడమే క్లీబా అంటే, అదే నపుంసకత్వం అంటే మరేంటో కాదు. తర్వాత నిరహంకార, ఇది పెద్ద మాట అండి. నిరహంకార, నిరహంకారం అంటే అహంకారం లేకపోవడం, ఇది సుగుణం అంటాం మనం. కానీ ఇక్కడ దుర్గుణం కింద ఎందుకు చెప్పాడు, అహంకారం అతిగా ఉండడం ప్రమాదం, అసలు లేకపోవడం ఇంకా ప్రమాదం గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ప్రతిదానికి ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, అతివినయము ప్రమాదమే, అభినయము ప్రమాదమే, అలాగే అత్యహంకారము ప్రమాదమే, నిరహంకారము ప్రమాదమే. నిరహంకారం అంటే ఒక పని చేసేటప్పుడు నేనేం చేయగలనండి, నాకేం జాతర అవుతుంది, నేనేం చేయగలను, నేను దేనికి పనికిరాని వాడిని అని అనుకోవడం ఉన్నదే అదే నిరహంకారం. నేను ఇది చేస్తా, నేను ఇది చెయ్యగలను, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఆత్మవిశ్వాసం అది ఉన్నప్పుడు నువ్వు చేయగలను. అంతేగాని ప్రారంభిస్తేనే మీరు చెప్పారు కానీ చేస్తున్నాం కానీ నాకు ఇది రాలేండి అంటాడు. ఇంకా వాడికి ఏమొస్తుందండి బాబు, కనుక నేను చెయ్యలేను, నేను దేనికి పనికిరాని వాడిని, నేను ఇది చేస్తాను అని అనుకోకుండా నేను చెయ్యలేనని ఇలాగ అనుకునే ఉన్నదే అదే నిరహంకారం. అది కూడా విజయాన్ని రానివ్వదు. ఇప్పుడు ఇవి మనకు నిజానికి లేవు, కానీ ఏ దుష్టుడు ఈ భావాలని గట్టిగా తెచ్చి మన మీద కానీ పంపిస్తే మన బుద్ధుల్లో పుడతాయి. గుర్తుపెట్టుకోండి, దుష్టుడు ఎక్కడి నుంచో రాక్కర్లేదు, నీ లోపల ఉన్న అసురత్వం కూడా ఈ పని చేయొచ్చు. జాగ్రత్తగా గుర్తించి వాడిని గట్టిగా కొట్టాలండి. ఇది తయారు చేసేది మొత్తానికి వీడు, ఇప్పుడు కొట్టడం మన తర్వాత. ముందు జయ విఘ్న శిల అంటారు దీన్ని, జయ విఘ్న శిల, జయాలను విఘ్నం చేసే ఒక శిల, లేదా జయ విఘ్నకర యంత్రము అనండి. దీన్ని తయారు చేసి అలసా కృపణాధీనా నిద్ర తంద్ర ప్రమీలిక క్లీబా నిరంకార ఇచ్చష్టౌ దేవతా స్మృత వీటికి పూజ చేసేట, చెప్పాను కదా, ఒక భావాన్ని కాన్సన్ట్రేట్ చేయడమే దేవత అంటే మరొకటి కాదు. ఈ ఎనిమిదింటికి పూర్తి చేశాడు, ఈ భావాలు ఇక్కడిని భావకన చేశాడు. ఒకటి గట్టిగా భావిస్తే అది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే వీళ్ళు ఎనిమిదిని భావించాడు వాడు, దానిలో ఆవాహన చేశాడు. వాటికి ఇంకా పూజలు ఉన్నాయి, అవన్నీ చేశాడు, తంత్రం చేశాడు, దానికి బలిచ్చెట్ట ఒక పెద్ద అనుభూతిని తెచ్చి అలాగే మేకలు మొదలైన తెచ్చి బలిచ్చాడు. ఆ 8 మంది దేవతలకి బలిచ్చాడు. అదంతా చేసి దాన్ని శక్తిమంతం చేశాడు, శిలని మొత్తం యంత్రంలా శక్తిమంతం చేశాడు. పూజ చేస్తే యంత్రం శక్తిమంతం అవుతుంది, లేకపోతే రేఖ. దాన్ని తీసి ఇప్పుడు తన మాయారాధనకి ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దాంట్లో పడేటట్టు విసిరెట్టాడు. దాన్ని జ్వాలామాలి ఆపలేకపోయింది. చూడండి, అంటే జ్వాలామాలిని కూడా ఆపలేని భయంకరమైన శక్తి అనమాట అది. ఇంకోరెవరో రావాలి, కొంతవరకు జ్వాలామాలిని రక్షించింది, కానీ ఇది పడింది అక్కడ. ఇది ఎక్కడ పడింది ఎవరికి తెలియదు, చప్పుడు లేకుండా వెళ్ళి పడింది అక్కడ. ఇది పడగానే దీని ఎఫెక్ట్ మొత్తం శక్తిశాలి అందరి మీద పడింది. దానివల్ల ఇది వచ్చిందని ఎవరికి తెలియదు, గుర్తుపెట్టక ఎవ్వరూ పోల్చలేకపోయారు. దేనివల్ల ఇది వచ్చిందో తెలియదు, కానీ ఆ రాయి పడింది అక్కడ. అందరిలో కూడా ఒక్కసారి నీరసం వచ్చిందిట, నిరుత్సాహం వచ్చిందిట. మొత్తం శక్తి సేనలన్నీ కూడా కూర్చొని ఇలా అనుకుంటున్నాయి, అవును మనం ఎందుకు అసలు యుద్ధం చేస్తున్నాం అనుకుంటున్నాయి. చూడండి, అసలు అర్జునుడు ఎలా అనుకుంటుంది అలా ఉన్నాయి ఇక్కడ. మనం అసలు ఎందుకు యుద్ధం చేస్తున్నాం, అసలు యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది? పైగా ఇంత యుద్ధం చేయడం వల్ల ఏం జరుగుతుంది, ప్రాణిహింస తప్ప మరొకటి ఏముంది? ఇంత చేస్తే ఎవరికి ప్రయోజనం వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, ఇలాంటి మాటలు వస్తాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కంపెనీలు మూతలు పడిపోతుంటాయి. ఎందువల్ల, మనం ఎంత కష్టపడతా ఎవరికి ప్రయోజనం? ఇలా జరిగి జరిగి వాళ్ళల్లోనే ఇలాంటి వస్తూ ఉంటాయి. చూడండి, ఇవి ఇక్కడని కాదు అక్కడని కాదు, ప్రతి వాళ్ళల్లో కూడా వస్తూ ఉంటాయి. అందుకు జాగ్రత్తగా ఉండాలి. వచ్చే థాట్స్ ఎలా ఉంటాయి చూడండి, ఈ 8 మంది పనిచేస్తే వచ్చే థాట్స్, వీళ్ళు చెప్పుకుంటున్నారు ఏమని, జయసిద్ధ్యా ఫలం కిం వా ప్రాణిహింస. జయసిద్ధి వల్ల ఫలితం ఏంది, ప్రాణిహింస. మహాప్రయోజనం అంటే దేవతలకు ప్రయోజనం, అయితే మనకేంటట? చూడండి, దేవతలకు ప్రయోజనం. మనం అనవసరంగా వీళ్ళు విజయం సాధిస్తే మనం చంకలు గుద్దుకుని భలే భలే విజయాలు సాధించాడు, మనం డాన్సులు చేయడం ఎందుకు? ఎందుకు ఇంత చేసి? ఆవిడ కోసం కదా ఇదంతా, ఆ లలిత కోసం. కా స్వామిని మహారాజ్ని, కా వాస దండనాయిక, కా వాస మంత్రిని శ్యామ. ఆ లలిత ఎవరు, ఆ శ్యామలు ఏమిటి, ఆ దండనాయిక ఏమిటి అనుకున్నారు వీళ్ళు. చూసారా, వాళ్ళ వల్ల వచ్చి వాళ్ళ వల్ల పనిచేస్తూ వాళ్ళు ఏమిటి అనుకోవడం, అదే ఆ జ్ఞానం మనకు ఉందా లేదా చెప్పండి. ఏ పరమాత్మ వల్ల పనిచేస్తున్నామో, ఏ పరమాత్మ వల్ల బ్రతుకుతున్నామో, ఏమిటా దేవుడు అసలు ఉన్నాడా, ఎందుకు పూజ చేయాలి, ఇన్నాళ్ళు చేశాను కానీ అసలు ఏమైనా ఉందా అంటాం వాళ్ళకి. పోతే నువ్వు లేవు కానీ అలా అనిపించిందా లేదా? చూడండి, ఈ థాట్స్ వస్తాయి, ఎందుకంటే నీ సాధనక విఘ్నం కలిగించడానికి థాట్స్ వస్తాయి. అది ఇందులో మనకి ఇస్తున్న సజెషన్. ఏమి కథ అండి, దీన్ని గట్టిగా అర్థం చేసుకున్న జీవితంలో మన సాధన ఎంత బాగు చేసుకోవచ్చో చూడండి. అలా క్రమంగా వాళ్ళకి వాళ్ళకి మనం భృత్యులమై వాళ్ళు ఏం చెప్తారు చేయడం ఏంటి, పైగా ఏకిక ఆవిడ ఒక్కరు వనిత, ఒక స్త్రీని మనం రాణిగా చేసుకుని పెద్ద తయారైపోయాం. రేపు గెలిచాక ఆ స్త్రీ రాణిలో ఉండి మనం ఏం సుఖపడతాం చెప్పు. అందుకు ఇంత చేసి వాళ్ళెవరికో ఫలితం వచ్చేదానికోసం మనం ఎందుకు అనవసరం యుద్ధం చేయడం? మనకు ప్రత్యక్షం కనబడే ఫలితం ఒక్కటే, ఏమిటి, దెబ్బలు. వాళ్ళు ఆయుధాలు వేస్తుంటే మనం తగులుతూ ఉంటే తిరుగుయో మరో అంటూ ఉంటాం, వాళ్ళు అవతల వాళ్ళు వస్తే రక్షిస్తారు, ఏముంది చెప్పు దీంట్లో. అందుకు యుద్ధం వద్దు మనకి, ఉత్సాహేన ఫలం నాస్తి, పని చేయాలన్న ఉత్సాహం వద్దు మనకి. ఉత్సాహం లేముంది, కొందరు అంటూ ఉంటారు ఎంత కష్టపడ్డా, ఏం లాభం ఉంది, సంపాదించిన వాళ్ళు మాత్రం బాగుపడ్డారా, ఏం పని చేయక్కర్లేదు, హాయిగా ఉందంటే భలే ఉంటాయి మనకి, కన్వీనియంట్గా ఉంటాయి అలాంటివన్నీ కూడా. అందుకు అన్నిటికంటే సుఖం ఏంటో తెలుసా, వీళ్ళందరూ అనుకుంటున్నారు నిద్రైవైకా సుఖావహ, అదొక్కటే సుఖం అండి. ఇక్కడ కూర్చుని 8:30 వరకు వెన్నుల్లో పెట్టుకో అలా ఉండే కంటే హాగా పడుకుంటే బెటర్ కదండి, 2 గంటలు శుభ్రంగా ఉంటుంది. కొందరు ఉంటూ ఉంటారు ఎందుకు ఈ పనులన్నీ చేసి వేస్ట్, ఎంత చేస్తే ఏం ప్రయోజనం, కొందరికి వస్తూ ఉంటే అనవసరపు నిరుత్సా. ఇలా నిద్రపోయే కంటే ఏదో ఒక పనికి మాలిన పని చేయడమే బెటర్ అండి, గుర్తుపెట్టుకోండి. నేను ముందే చెప్పాను, సోమరి కంటే దొంగనయం అన్నాడు ఈ మాట వివేకానంద అన్నాడు. దొంగతనం చేయమని చెప్పడం కాదు, ఇక్కడ సోమరిగా ఉండదని చెప్పడం. సోమరితనం భయంకరం, ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యడానికి పుట్టావు నువ్వు, శరీరాన్ని అలా పడుకోబెట్టడానికి పుట్టలేవు. పడక ఎందుకు, మరింత బాగా పనిచేయడానికి కావలసిన శక్తి పుంజీభూతం చేసుకునే విశ్రాంతి నిద్ర తప్ప నిద్రే నీ కోసం జీవితం కాదు కదా, దాన్ని దానికే నియోగిస్తున్నావు నువ్వు. అలా తీవ్రమైన నిద్ర వల్ల ఇంద్రియ శక్తులు మొద్దుబారిపోతాయి, జ్ఞానం మొద్దుబారిపోతుంది, ఇవన్నీ కూడా దౌర్భాగ్యాలు. ఇవెందువల్ల వచ్చి అలస అకృపణ అధీనత వీటన్నిటి వల్ల ఆ శక్తుల ప్రభావం చేత వీళ్ళకి వచ్చేస్తాయి. అందుకే నిద్ర ఒక్కటే సుఖము, అందులో హాయి ఉంటుంది. కనుక మనందరం ఇవి మానేసి హాయి పడుకున్నాం, లేదా కబుర్లు చెప్పుకున్నాం కూర్చుని సరదాగా. అంతేగాని యుద్ధం ఇంకా చెయ్యొద్దు అనుకున్నారు. ఇంకొకళ్ళు నిద్ర తూగిపోతూ ఉన్నారు ఈ సమయంలోనండి. పైగా మనం చెయ్యడం మానేస్తే మనల్ని ఎవరు శిక్షిస్తారు? ఏదో ప్రశ్న. ఎందుకంటే ప్రతాపంతో మనం యుద్ధం చేస్తున్నాం, మనం మానేస్తే మనల్ని ఎవరు శిక్షించగలడు? ప్రతాపం మందే కదా. చూడండి వాళ్ళు అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. మనమే లేకపోతే ఆయన గారు ఎలా ఉంటారు? కనుక మనమే ముందు మానేద్దాం అనేవాళ్ళు ఉన్నారు కదా, కనిపిస్తూ ఉంటాయి. ఏమేమి వరణారంభం విముచ్చ విధితో ఆయుధా, అందుకు ఏం చేద్దాం మనం? ఆయుధాలు పారేయండి. పారేసి ఎవరి చోట్లు వాళ్ళు చూసుకుని నిద్రపోండి, లేదా కబుర్లు నడుకుందండి, కూర్చోండి. సర్వత్ర మాంద్యం కార్యేషు, ఇంక అందరిలో మాంద్యం ప్రవేశించింది. మాంద్యం అంటే ఒకరికి పాప అక్కడ వస్తూ కనపరుస్తూ ఉంటుంది తీబుద్ధేది. ఒక సభలో అన్నట్ట బద్ధకం ఉన్నవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అని, కొందరు పాపం సిన్సియర్లు చేతులు ఎత్తారు. ఒకటి ఎత్తలే, ఎందుకు ఎత్తలేదండి? ఎత్తడానికి బద్ధకం ఉంటారు అలాంటి వాడి పాపం. అలాగే అక్కడ వస్తువు కనిపిస్తుంది, వాడు తీసుకోడు. ఏదైనా తీసుకోమంటే నువ్వు తెచ్చిచ్చేస్తావా అంటాడు. లేవడానికి బద్ధకం, బాంధ్యం అనమాట. ఇది ప్రతి వాడికి ఎక్కడెక్కడ ఉందో వాడికి వాడికి చెక్ చేసుకోవాలి. పక్కవాడు చెప్తే కోపం వస్తుంది వాడి మీద. ఎందుకు ఎందుకు ఇంకోటి చేసి చెప్పించుకోవడం, మనకి మనం చూపించుకోండి బెటర్. ఎందుకంటే సృష్టిలో ఎవరికైనా బుద్ధి చెప్తే మహాకోపం వస్తుంది. అందుకు మనకి మనం చెక్ చేసుకోండి. ఇంకోటి చెప్పేందుకు ముందు మనల్ని మనసారి చేసుకోవాలి కదా. అందుకు శక్తయో నిద్రయో దూరం ఘూర్ణమాన వివాహం సర్వత్ర మాంద్యం కార్యేషు మహదా ఆలస్యమాగతం, బద్ధకం వచ్చింది. ఆహా, జయ విఘ్నం ఆ యంత్రం పనిచేసిందన్న విషయం తెలిసిపోయింది. వెంటనే వాడి ప్లాన్ చూడండి, ఆ విశుక్రుడు చేసేది ఇదంతా కూడా చేసి అక్కడి నుంచి రాక్షసాలన్నింటినీ సిద్ధం చేసి బయలుదేరట. దానితో వాళ్ళు ఎప్పుడైతే రావడం మొదలుపెట్టారు, ఉద్దండైర్ భేరి నిస్వానైర్ విబిందన్ని వరోదసి, ఆ యుద్ధానికి వాళ్ళు వస్తూ భయంకరమైన యుద్ధ భేరులు మ్రోగిస్తూ మహోత్సాహంతో పరిగెత్తుకు వస్తున్నారు రాక్షసులందరూ. ఇదంతా చూసి ఈ జయ విఘ్న శిల పనిచేయలేదు ఎవరి మీద అంటే, వారాహి మీద శ్యామల మీద పనిచేయలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరి మీద పనిచేయలేదు, లలితమ్మ మీద బాల మీద ఎలాగూ పనిచేయదు. వాళ్ళు అక్కడే ఉన్నారు శ్రీయంత్రంలో, వాళ్ళ మీద ఎలాగూ పనిచేయదు. ఇప్పుడు శ్రీచక్రం గురించి ప్రసక్తి లేదు వాళ్ళ దగ్గర, లేదు. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్న వీళ్ళనే చూడాలి. దండిని మంత్రిని వీళ్ళిద్దరి మీద పనిచేయలేదు. వాళ్ళు ఏంటి యుద్ధానికి సిద్ధపడ్డారు? వాళ్ళు వస్తున్నారు మంత్రి, వీళ్ళందరినీ లెమ్మన్నారు, భేరులు మోగించారు. ఎవరు లేవలేదు, చొబ్బరంగా చూస్తున్నారు నిద్రపోతుంది. ఆశ్చర్యపోయారు, ఎందువల్ల జరిగిందో వీళ్ళు పోస్తలు ఎక్కుతున్నారు దండిని వారాక. తిన్నగా వెళ్ళి, ఏమిటి మీరందరూ ఇలా నిద్రపోతున్నారు అని చెప్తే చూశారు, మేము ఎందుకు యుద్ధం చేయాలా మాటలు వస్తే? నువ్వు చెప్తే చేయాలా ఏంటి? నువ్వేమిటి, మీ దానేమిటి, నేను చేయం పోవాలన్నట్ట. అందరూ నిద్రపోతున్నారు, లేవట్లేదు, కదలట్లేదు. ఇది చూస్తూ వెంటనే దండిని వారాక ఏమి చేయాలో పాలుపోక పరిగెత్తుకు వెళ్ళారు శ్రీచక్రం మీదకి వెళ్ళి మొత్తం 8 పర్వాలు దాటి బిందు స్థానంలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తంగా మన శక్తి సేనలన్నీ కూడా నిర్వీర్యమైపోయి మాంద్యాన్ని అవలంబించున్నాయి అని చెప్పగానే, నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అన్నండి తల్లి. వెంటనే ఏం చేసిందంటే ఆ ప్రక్కన వాళ్ళు ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చాడు మహాంభవుడు కామేశ్వరుడు. ఆయన్ని ఒక్కసారి చూసింది, తతస్సాల లితాదేవి కామేశ్వర ముఖం ప్రతి దత్త దృష్టి సమహసన్నాటి వ్యక్త రదావళి. ఆ కామేశ్వరుని ఒక్కసారి చూసింది ఆవిడ. చూడగానే ఆ ప్రణయంతో నవ్వు వచ్చింది ఆవిడకి, చిన్న నవ్వు. ఎందుకంటే ప్రేమ సంయోగం అనేక రకాలు ఉంటాయి. దృశ్య సంయోగం, స్మరణ సంయోగం, అంటే భావ సంయోగ, దృష్టి సంయోగ, స్పర్శ సంయోగ ఇత్యాది సంయోగాలు ఉంటాయి. ఉత్తమమైన పతివ్రతకి, ఉత్తమమైనటువంటి ఏకపత్ని వ్రతకి అన్ని సంయోగాలు వారి ఉభయ మధ్య ఉంటాయట. ఒకవేళ దృష్టి అవతల వారి వైపు చూసినా ప్రణయభావం ఉండదు, వాత్సల్య భావము, ఇంకేదైనా స్నేహభావం ఉంటాయి తప్ప ప్రణయభావం ఉండదు. అది ఉత్తమ సంస్కారం కలిగేటువంటి వారికి ఆ అన్ని విధముల సంయోగములు, సీతారాములు మొదలైన వారికి సర్వ సంయోగములు వారి ఉభయల మధ్యనే ఉంటాయి. అలాగే మహాపతివ్రత అయిన లలితమ్మ సదాశివ పతివ్రత ఆవిడ పరమేశ్వరుని చూసింది. అయితే దృశ్యం వల్ల ఒక శక్తి పుడుతుంది. అయితే మనకి మన దృశ్యానికి అంత శక్తి ఉందో లేదో తెలియదు, కానీ అమ్మ చూపుకి అయ్యే చూపుకి అంత శక్తి ఉంది. కనుక వీళ్ళిద్దరు దృష్టి కలిసింది, లలితమ్మ దృష్టి పరమేశ్వరుడు కామేశ్వరుడు దృష్టి, అంటే కామేశ్వరి కామేశ్వరుల దృష్టి కలిసింది. ఆ అయ్యని చూసిన ఆనందం ఈవిడ పెదవుల్లో వ్యక్తమైందిట. కామేశ్వరుని చూడగానే ఆయన ఒక మందహాసం చేశాడు, ఆ మందహాసం చూడగానే ఈవిడకు ఒక మందహాసం వచ్చింది. ఆ నవ్వులోంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడండి ఇక్కడ. అమ్మవారి నవ్వులోంచి ఒక ఆయన ఉద్భవించాడు. ఆయన ఎంత అద్భుతంగా ఉన్నాడంటే, తచ్చాస్మిత ప్రభా పుంజా కుంజరాకృతిమాన్, కుంజరాకృతిమాన్ అంటే ఏనుగు ముఖం కల అబ్బాయి గారు వచ్చారు. అంటే గణపతి ఉద్భవించాడు అమ్మ యొక్క నవ్వులోంచి. ఆ ఉద్భవించిన గణపతి అమ్మ పోలికతో ఉన్నాడండి. అమ్మ పోలిక అంటే ఎర్రగా ఉన్నట్ట, ఎర్రని ఆకృతితో అమ్మ రంగుతో వచ్చాడు. పైగా మంచి ఏనుగు ఆయన, ఆ ఏనుగు ముఖం. అందుకోసం మదజలం చిక్కిళ్లలో స్రవిస్తుంది. కటి క్రోడగల దాన కశ్చిత్ దేవో వ్యజృంభత జపా పటల పాటల్య పాట చరవ పూజ్యతి. జపా కుసుమం వలె ఎర్రని కాంతలతో భాషిస్తూ ఉన్నటువంటి వాడు. దీనికి 11 చేతులు ఉన్నాయి. ఇదేమిటి 11 చేతులు? ఆ దివ్య స్వరూపాన్ని మనం నమస్కారం చేసుకోవాలి. మొట్టమొదటి ఆయన అనుగ్రహం లేకపోతే ఏమీ జరగవట. అందుకే అమ్మవారు ఇప్పుడు ఏం చెప్తారంటే, నిన్ను ముందు చూసుకుంటే అన్ని విజయాలు వస్తాయని తర్వాత చెప్తుంది తల్లి. ఆయన గారి స్వరూపం బీజాపూర గదిక్షు కర్మ కరుజా చక్రాబ్జపాసోత్పల వియగ్రస్వ విషాన రత్న కలశ ప్రొజ్జత్కరాంభోను ధ్యేయో వల్లభయా తపద్మకరయా సృష్టోజ్వల భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి గరో విఘ్నేశ ఇష్టార్థద. గణపతి ఆవిర్భవించిన స్వామి ఎలా ఉన్నాడు అంటే 11 చేతులు, ఇటు 5 చేతులు, ఇటు 5 చేతులు, కుడి ఎడమల్లో కొండం 11 అవుతుంది. వీటితో భాషిస్తున్నాడు, ఎర్రగా ఉన్నాడు స్వామి. ఆయన ఒళ్ళు ఒక శక్తి ఉంది వల్లభ. ఎందుకంటే ఆయన అమ్మ పెదవిలోంచి వచ్చిన ఆయనలో శివశక్తులు ఉభయతత్వం ఉంది. ఇందులో చూడ్డానికి ఒక్క గణపతిలా కనిపిస్తున్న 5 మిథున దేవతలు ఉన్నారు ఇందులో. మిథున దేవతలు, మిథునం అంటే జంట. 5 జంట దేవతలు అంటే ఎంతమంది? 10 మంది. 10 మంది దేవతలను రక్షయంలోని 10 మంది దేవతల సమూహమూర్తి ఈ గణపతి. ఈయన్ని శ్రీ విద్యా గణపతి అంటారు, వల్లభ గణపతి అంటారు, మహాగణపతి అని కూడా అంటారు. కొందరు లక్ష్మీ గణపతి అని కూడా ఈయన్ని అంటారు. సరిగ్గా దేవతల గురించి, తత్వాల గురించి తెలియని కొందరు మూర్ఖులు ఏమిటంటే లక్ష్మీ ఏమిటి, గణపతి ఏమిటి అంటారు. లక్ష్మీ నారాయణుడు కదా, లక్ష్మీ గణపతి ఏమిటి అని. ప్రతి వారికి ఒక లక్ష్మి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్కృత. ప్రతి వారిలోనూ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అంటే శోభ, శక్తి, లక్షణం, ఐశ్వర్యం ఇవే. ఆ లక్ష్మి లేకపోతే ఎవరికి కూడా జీవితంలో మనుగడే లేదు. అలా ప్రతి దైవానికి ఒక లక్ష్మి ఉంటుంది. గణపతికి ఉన్న లక్ష్మి, ఆయనలో ఉంది ఆ శక్తి. దేవతని శక్తి సహితంగా ఆరాధించడం ఒక విశేషం. శక్తి అంటే ఎక్కడి నుంచో రాదు, ఆయన యొక్క శక్తి అక్కడ ఉన్నది. ఆ తల్లిని వల్లభాని, మహాలక్ష్మి అంటారు, సిద్ధలక్ష్మి అంటారు. సిద్ధలక్ష్మి గణపతులు అని వీళ్ళకి పేరు. సిద్ధే లక్ష్మి. కార్యంలో విఘ్నం కలిగితే ఏమొస్తుంది? సిద్ధి వస్తుంది. సిద్ధే కదా కావలసింది ఎవరికైనా. ఏది చేసినా ఎందుకు చేస్తాడు? సిద్ధే చేస్తాడు. కనుక సిద్ధే లక్ష్మి. విఘ్నం తొలగితేనే సిద్ధి. కానీ విఘ్నం తొలగించి సిద్ధి ఇచ్చే శక్తి ఏదుందో ఆ శక్తి పార్వతీ పరమేశ్వరి ఐక్య శక్తి, శివశక్తి. అదే గణపతి. ఈ గణపతి స్వరూపం అక్కడ గోచరించింది. మనం ఆ స్వరూపాన్ని ఒకసారి ఆ చేతుల్లో ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఒకవైపు చంద్రలేఖ ప్రకాశిస్తూ ఉన్నాయి. 3 కళ్ళ వాడు ఆయన అంటే అయ్యగారి కోరిక. ఇక ఆ చేతులు, కుడివైపంతా పురుష శక్తి, ఎడంవైపంతా స్త్రీ శక్తి. ఈ రెండు కలిసినటువంటి కామేశ్వరి కామేశ్వరాత్మకమైన శివశక్తి ఐక్య రూపుడైన గణపతి. అమ్మయ్యల బిడ్డండి ఆయన. ఇప్పుడు కుడి చేతి వైపు అన్ని పురుష ఆయుధాలు, ఎడం చేతి వైపు అంతా స్త్రీ ఆయుధాలు. బీజాపూర గదిక్షు కర్మకరు జాతక్రాబ్జ పాసోత్పల వ్రియగ్రస్వ విషాన రత్నకలశ ప్రొజ్జత్కరాంభోరుహ. ఆయన వర్ణన చేస్తున్నారు. కుడి చేతి వైపు చక్రము, ఎడమ చేతి వైపు శంఖము పట్టుకున్నట్ట. కొందరు శంఖం బదులు పద్మము అని కూడా చెప్పారు. అబ్జ అన్నదానికి పద్మము శంఖము రెండు అర్థాలు ఉన్నాయి. ఈ చక్రము విష్ణువు, ఈ పద్మము లక్ష్మి. కనుక లక్ష్మి నారాయణుడు ఒక మిథునమైంది. దాని క్రింద త్రిశూలము, దాని తర్వాత పట్టుకున్నటువంటిది పాశము. ఈ రెండు కూడా పార్వతీ పరమేశ్వరులు, రెండు మిథునాలయ్యి. అటు తర్వాత పట్టుకున్నటువంటిది చెరకు విల్లు ఉత్పలము, నల్ల కలువ చెరకు విల్లు. చెరకు విల్లు మన్మథుడు, నల్ల కలువ రతీదేవి. కొందరికి ఉత్సాహం ఎందుకు పుట్టదు అంటే కోరిక లేదు. కనుక కోరిక లేకపోవడం దౌర్భాగ్యం, గుర్తుపెట్టుకోండి. అయ్యా కామాన్ని జయించాలంటారు మీరే, కామం ఉండాలంటారు మీరు. ఏంటండి ఏంటండి వేదాంతం, తప్పు కదా? చూడండి, ఎప్పుడు ఏది ఉండాలి అది అప్పుడు ఉండాలి. ధర్మావిరుద్ధం భూతేషు కామస్సు భరత శభ నా కృష్ణ పరమాత్మ. ధర్మంకు విరుద్ధము కాని కామం నా స్వరూపం అన్నాడు. కాముడు ఎవడు? విష్ణువు కొడుకు. అంటే అర్థం విష్ణువు యొక్క శక్తి. ఆ కాముడు తగలబడిపోవడం వల్ల కదా ఈ బండగడి తయారయ్యాడు. ఇంత వచ్చింది కామప్రలయం అది చాలా బాధాకరమైన అంశం. కోరిక లేకపోతే కర్మకి ఉత్సాహం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కోరిక దాటడం వేరు, కోరిక లేకపోవడం వేరు, రెండింటికి చాలా విశేషం. బద్ధకిష్టి కోరికలు ఉండవు. ఎప్పుడు పడుకునేవాడు ఇలా పడుకుంటే నువ్వు ఎప్పుడు బాగుపడతావరా, నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు, ఎప్పుడు అంటే సంపాదించాలని కోరిక లేదు అందుకు పడుకున్నాడు అంటాడు. ఏం చెప్తాను చెప్పడానికి, చూసారా ఎంత లోతుగా ఆలోచించాలో, కనుక సిద్ధాంతీకరించడం అంత తేలిక కాదు. చాలా జాగ్రత్త ఉండాలి. ఒక మహాయోగీశ్వరుడు ఏ కామము లేని ఆయనకి బాగా పడుకుని నాకే కోరిక లేదన్న వాడికి ఎంత తేడావో ఆలోచించుకోండి. రెండు ఎక్స్ట్రీమ్స్, రెండు కూడా. అలాగని అతి అయిపోతే దేనికైనా ప్రమాదమే. అందుకు కొందరికి ఏం కోరికల్లో దేని మీద ఆసక్తి లేదండి అంటాడు. ఆకలి పుట్టట్లేదండి, జబ్బు ఎలాగో, కోరిక లేదనేది కూడా జబ్బే. గుర్తుపెట్టుకోండి, కోరిక ఉండాలి, ధర్మసమ్మతమైన కోరిక అని. ధర్మావిరుద్ధో భూతేషు కామస్సు భ్రష్టం. దానివల్లే ప్రపంచం నడుస్తుంది, లేకపోతే ఏం నడుస్తుంది? కర్తవ్యం ఉండదు, కర్మ ఉండదు. అప్పుడు కోరిక లేకపోతే కర్మ లేదు, కర్మ లేకపోతే చైతన్యం లేదు, చైతన్యం లేకపోతే జగత్తు లేదు, ప్రపంచం లేదు. మరి అమ్మ ఇంత విశ్వం సృష్టించాక అది నాశనమైపోలేదుగా. అందుకే ఆ కోరిక లేకపోవడం కూడా తప్పి. అందుకు కోరిక అనేది శక్తి, కోరికతో ఆసక్తి ఉండాలి, ఇంటరెస్ట్. అది కోరిక, ఆసక్తి, ఈ రెండు ఉంటేనే పని అనేది జరుగుతుంది. కొందరు ఎవరు మీరు సంగీతం నేర్చుకోలేదు అంటే నేర్చుకోవాలని కోరిక లేదు, సంగీతం మీద ఇంట్రెస్ట్ లేదు పనికి. కొందరు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కోరిక ఉండదు. సంగీతం అంటే భలే ఇంట్రెస్ట్ ఎందుకు వసుకుంటాడు, కానీ నేర్చుకోడు. అంటే ఇంటరెస్ట్ ఉంది, కోరిక లేదు. కొందరికి కోరిక ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. అంటే సంగీతం నేర్చుకోవాలని ఉంది కానీ నేర్చుకోవాలని ఆసక్తి లేదు వాడికి. ఇది ఒకటి వచ్చింది మాట. ఈ రెండు లేకపోతే సిద్ధి అనేది లేదు, అవునా లేదా? ది పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ కామం గుర్తుపెట్టుకోండి. ఇది మన సంస్కృతి చెప్తున్న అద్భుతమైన అంశాలు. ఈ కోణంలో పరిశీలించాలి, స్పష్టంగా ఉన్నదే చూడాలంటే మనం. అందుకు కామానికి శక్తి ఏమిటి? ఆసక్తి, అవునా లేదా? కామం మన్మథుడు, ఆసక్తి రతీదేవి. ఇది రతి మన్మథుడు అంటే ఇక్కడ ఆసక్తి మక్కువ, కోరిక, ఆసక్తి కామం. ఈ రెండు ఉంటేనే ప్రేరణ, ఉత్సాహం అనేది ఉంటుంది. అందుకు ఆ రెండు దేవతలు అక్కడ ఉన్నారు గణపతిలో. చూడండి, ఇక్కడ ఇటువైపు చెరకవిల్లు, ఇటువైపు ఉత్పలము, నల్ల కలువ అంటే మన్మథుడు, రతీదేవి ఎడమ వైపు, రతీదేవి కుడివైపు మన్మథుడు. ఆ తర్వాత ఎడమ చేతిలో వ్రియగ్ర అంటే వరికంకులు, కుడి చేతిలో గద, ఈ రెండు పట్టుకున్నారు. గద వరాహస్వామి, వ్రియగ్ర అనేది భూదేవి, భూమి వరాహం, పృథ్వీతత్వం. దీని అందే కదా ఏదైనా సాధించాలి నువ్వు. మూలాధారాన్ని కుదురుపరిచేవాడు గణపతి, గుర్తుపెట్టుకోండి. మూలాధారం అంటే కుదురు. అంటే ఒక తీగ మనకుంటూ ఉంటే ఎంత చక్కటి తీగైనా కుదురు గట్టిగా ఉండాలి, కుదురు లేకపోతే వాడిపోతుంది, పడిపోతుంది, అవునా లేదా? కుదురు గణపతి గుర్తుపెట్టుకోండి. గణపతి అంటే కుదురు. ఏంటర కుదురుగా కూర్చో అని అంటారా లేదా? సాధనలో కుదురు ఉండాలి, కుదురు లేకపోతే ఇటు అటు అటు ఇటు ఇంకా అయిపోయింది. కనుక సాధనకు కుదురు రావాలి. కొందరు మొదలెడతారు దెబ్బతినేస్తారు, కుదురు ఉండట్టు, పట్టుకునే కుదురు ఉండాలి. మన శరీరంలో కుండలినికి కుదురు మూలాధారం. అందుకే మూలాధార క్షేత్ర స్థితం పరాది చత్వారి వాదాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండం నిజవామకర విధృతేక్షుదండం విధృత యుక్షుదండం. అక్కడ చెప్తున్నారు, కరాంబుజ పాస బీజాపూరం కలుష విదూరం భూతాధారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతి విజయం. మన దీక్షకుల వారు ఈ స్వామిని కీర్తించారు. ఈ గణపతిని కుదురు చేస్తాడు దేనికైనా, ఆధ్యాత్మిక సాధనలో కానీ బాహ్య సాధనలో కానీ దేనినైనా కుదురు చేసేవాడు గణపతి. ఆయన బాగా ఉపాసించాలి. ఉపాసిస్తే ఇంతకు చెప్పిన దిక్కుమాన్ని 8 దేవతలు చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోసం వచ్చాడు ఇది, వాళ్ళని దెబ్బతీయడానికి. ఆ తర్వాత పట్టుకున్నది ఏమిటంటే ఒక చేత్తో బీజాపూరం. బీజాపూరం అన్న దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చెప్తారు. కొందరు దానిమ్మకాయ అంటారు, కొందరు బీజాపూరం అని, అంటే గింజలు కలిగిన ఒక ఫలం అని. అది ఒక చేత్తో ఎడం చేత్తో పట్టుకున్నాడు, కుడి చేత్తో ఏకదంతం పట్టుకున్నాడు. ఇది పుష్టి, పుష్టిపతి, పుష్టిదేవి ఇది పుష్టిపతి. ఈయన దీన్ని మన వినాయకుడు అనేది కూడా, ఈ పుష్టిపతినే వినాయకుడు అంటారు. ఈయన ఈయన యొక్క స్వరూపం అది. ఈ విధంగా పుష్టి, పుష్టిపతి. ఇప్పుడు మొత్తం 5 అయ్యారు కదా. ఈ 5 ఆయన చేతుల్లో ఉన్నాయంటే అర్థం మొత్తం 10 దేవతలు ఉన్నారు. ఎప్పుడైనా సరే దేవతలకు చేతులు, ఆయుధాలు అంటే ఇన్ని మర్మాలు ఉంటాయి. నేను ఒకదానికి అర్థం చెప్పానంటే మిగిలిన చోట మీరు అన్వయించుకోవాలి. ఏమిటి చేతులు, ఏమిటి ఆయుధాలు అంటే ఇవి అర్థం చేసుకోవాలి మొత్తం. ఈ 10 శక్తులు మనకు ఆ కావాలి, అవునా లేదా? అలాగే లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుడు, రతి మన్మధులు, భూమి వరాహలు, పుష్టి పుష్టిపతులు, మధ్యలో రక్తకలసం పట్టుకుని, బ్రహ్మజ్ఞానమే రక్తకలసం, దాన్ని పట్టుకుని ఓంకారమే వదనంగా కలిగినటువంటి వాడు. ఓంకారం శివుడు, ఉమా పార్వతి. ఉమా అన్న ఓంకార శక్తి. ఈ రెండింటి కలయికతో ఏర్పడిన ప్రణవస్వరూపుడు ఆయన. ఎప్పుడు గణపతి ఉద్భవించినా కూడా శివశక్తులు ఏకత్వమే. ఒకప్పుడు అమ్మవారు ఒంటి నలుగుతో తయారయ్యాడు ఒకప్పుడు. అయితే ఇది గణపతి కథ లేకపోతే అమ్మవారు ఒంటి నలుగుతో తయారైన గణపతి కథ, ఏది కరెక్ట్ అని మీరు అడగచ్చు. నాకు తెలిసిన డౌట్లు ఎన్ని వస్తాయో. ఇవి వస్తాయేమని ఊహించుకుని కొన్ని చెప్తాను, నా ఊహకు కూడా అందరి డౌట్లు రావచ్చు. సరే, ఇందరు గణపతులు ఉన్నారా? ఉన్నారు, ఎందరో గణపతులు ఉన్నారు. మంత్రశాస్త్రం అంటే ఎంత తెలియాలి. అందుకే బీజాక్షరాలు మారుతూ ఉంటే దేవతాకృతిలో మార్పులు వస్తాయి. ఇక్కడ ప్రధానంగా ఐదు బీజాలు చెప్పబడుతుంటాయి ఈ గణపతి మంత్రంలో. ఈ ఐదు బీజాక్షరాల్లో 10 మిథున శక్తులు ఉన్నాయి. అందుకే ఈ గణపతి ఎలా ఉంటాడు. మరొక గణపతి ఉన్నాడు కేవలం గంభీరంతో, అక్కడ ఏమి ఉండవు, అదొక స్వరూపం. అలా మొత్తం మనకి ఎందరు గణపతి ఉన్నారంటే లెక్కలేరు. మదర శాస్త్రంలో 32 గణపతి స్వరూపాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క గణపతి. ఇప్పుడు ఒకటి గట్టిగా ప్రార్థన చేస్తే వాడుకో గణపతి కనబడతాడు. ఆ గణపతి చేసిన వాడు లోకక్షేమం కోసం చేసినట్లయితే, వాడు గాని దేవతలతో సమాన వాడు అయితే, ఈ గణపతి కూడా ఉపాస్యదేవంగా అతనికో చరిత్ర ఉంటుంది. అలాగా ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడు వస్తాడు గణపతి. ఇలాంటి గణపతులు ఎందరో ఉన్నారు. ఒక్క కాశీ క్షేత్రంలోనే 56 గణపతులు ఉన్నారట. ఇది గుర్తుపెట్టుకోండి. 32 గణపతులు ఉన్నారు మంత్రశాస్త్రంలో. బాలగణపతి, విరిగణపతి, క్షిప్రగణపతి, హరిద్రా గణపతి, ఎందరో గణపతులు ఉన్నారు. ఇంకా ఎందరో గణపతులు ఉన్నారో వస్తారు చూడండి. ఇక్కడ ఇందరు గణపతుల యొక్క సమిష్టి స్వరూపం ఈ గణపతి. ఈయన సమిష్టి గణపతి స్వరూపం. ఈయన ఉద్భవించాడండి. అచ్చంగా అమ్మ రంగులోనే ఉన్నాడు. అయ్యవారి కోరికలు ఉన్నాయి. ఆ చంద్రలేఖ, త్రినేత్రం, వీటన్నిటితో భాషిస్తున్నాడు గణపతి. గణపతి ఉపాసన సర్వోత్కృష్టమైనటువంటిది. తమ్ గణపతిం యో విస్మరతి లోకే సంతతమ భాగ్యో మధ్యతి ససౌకే. గణపతిని మర్చిపోతే ఎప్పుడు శోకంలోనే ఉంటాడు. గణపతిని గట్టిగా పట్టుకుంటే ఇంకెవరిని పట్టుకోపోయినా పర్వాలేదు. ఎక్కడికి చేర్చాలో ఆయన చూసుకుంటాడు. అది గణపతి యొక్క అద్భుతమైన తత్వం. ఆ గణపతి అక్కడే తుందిల చంద్ర చూడాలో మద బృంహిత నిస్వర చంద్రలేఖను ధరించి ఉన్నాడు. మద బృంహిత నిస్వర, ఆ గంభీరమైన తొండమితి ఘీంకరించట ఆయన మదశక్తి అంతా అందులో కనిపిస్తుంది. ఆ ఉత్సాహ శక్తి అంతా అందులో ధరిస్తున్నది. సిద్ధలక్ష్మి ఆ సమాశ్లిష్ట, సిద్ధలక్ష్మీదేవితో కూడిన అతడు ప్రణనామ మహేశ్వరీ, అమ్మవారికి నమస్కారం చేసి అమ్మ నేనేం చేయాలి అన్నాడు. ఇదిగో వాళ్ళందరికీ ఏదో జరిగిందిట, వెళ్ళి చూడన్నాడు. సరైన బయలుదేరాడు. తిన్నగా వచ్చి ఎక్కడ పడిందో జయశిల, జయ విఘ్నశిల ఆయన ఒక్కడికి తెలిసింది. ఆయన ఒక్కడే పట్టగలను ఎక్కడుందో అసలు పాయింట్ మనకేం తెలుసు. అందుకు మనం నిద్ర జయించలేకపోతున్నాం, మనం ఇవన్నీ జయించలేకపోతున్నాడు. గణపతిని ఆరాధించాలి. బుద్ధికి చురుకుదనం పెరగాలంటే గణపతిని ఆరాధించాలి. గుర్తుపెట్టుకోండి. బుద్ధి కుశాగ్ర బుద్ధి చేస్తాడు ఆయన, సాధన పెంచుతాడు. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలు గణపతి ఆరాధన బాగా అలవాటు చేయించాలి. గణపతిని గట్టిగా పట్టుకుంటే కోరిన విద్యలకెల్ల వజ్జవై ఉండడి పార్వతీ తనయ్య పోయి గణాలిప నీకు మృత్యదన్. నా మహానుభావుడు అన్నీ చూసుకుంటాడు ఆ గణపతిని. పైగా పిల్లలకు కూడా అనువుగా ఉంటాడు. ప్రపంచంలో అంత ఆదరింపబడే దైవం ఇంకెవరుండరండి. అందరికీ ముద్దే గణపతి అండి. కొందరు గణపతి విగ్రహాలు కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. గణపతిని ఎన్ని రకాలు, నత్తన గణపతిని, ఈ గణపతిని, ఆ గణపతిని, ఎన్ని స్వరూపాలు గణపతి స్వరూపాలు. గాణాపత్యములకు ప్రత్యేక మతం ఉంది. ఎలాగైతే శైవం వైష్ణవం ఉన్నాయో గాణాపత్యములకు మనకు పెద్ద తెలియదు. కానీ మహారాష్ట్ర మీద వెళ్ళి చూస్తే గాణాపత్య ఉపాసన వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా గణపతి నుంచే వచ్చారంట. అదేమిటండి అంటే మళ్ళీ ఎప్పుడైనా ఉంటే అది ఎలా వచ్చిందో కూడా చెప్పుకోగలం. గాణాపత్యం మొత్తం గణపతి అంటే ఏమిటో చెప్పి గణపతిని మించిన దైవం లేడు రుజువు చేయగలం. అదే మన వేదం యొక్క గొప్పతనం. అంటే పరతత్వాన్ని గణపతిగా చూసేటటువంటి, పరతత్వాన్ని గణపతిగా ఉపాసిస్తే గణపతే. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆ వక్రతుండు ఆ గణపతి మనందరినీ అనుగ్రహించుగాక. ఆ గణపతి చిన్నగా వెళ్ళి ఈ జయ విఘ్న యంత్రం దగ్గరికి వచ్చాట. ఈ మొత్తం 8 దుష్టశక్తులు ఆయన మీదకి ఇచ్చి ఏదైనా చేద్దాం అనుకున్నాయి. ఆయన ఎవరేం చేయగలరు? చేత్తో పట్టుకున్నాడు ఆ శల్ని. పట్టుకుని తన దంతంతో కొట్టాడు. ఒక్కసారి కొట్టగానే పిండి అయిపోయింది మొత్తం. అదంతా అక్కడ చూర్ణమైపోయింది. అంతే, సదైవో ఘోర నిర్ఘాత దుస్సహై దంతపాతనై క్షణ చూర్ణీకరోతి స్మ జయ విఘ్నమహోశిలా. మొత్తం పిండి చేసి పారేశాడు. దానితో శక్తిశాలు అన్నిటికీ ఏదో ఆక్రమించింది, వదిలిపోయినట్టే. ఒక్కసారి మత్తు వదిలిపోయింది వెంటనే. ఒకరికి ఒక్కొక్కసారి ఎందుకో వదిలితే ఎవరైనా మత్తు ఉంటుంది తెలియదు. అప్పుడు ఒక సిద్ధుడు వచ్చి జస్ట్ అది విభూతి పడతాడు. ఆ మత్తంతా పోతుంది. ఎందుకంటే క్షుద్రం వచ్చి కూర్చుంది వాళ్ళు. అలాగే వీళ్ళందరిలోకి ఈ విఘ్న శిలవల్లో వచ్చిన ఆ మాంద్యం అంతా ఒక్క క్షణంలో పోయింది గణపతి వల్ల. దానితో వాళ్ళందరూ లేచి తత కిలకిలారావం కృత్వ ఆలస్యవర్జిత, బద్ధకాన్ని వదిలిపెట్టినటువంటి శక్తిశైలన్నీ కిలకిలారావాలు చేసే అంటే మహోత్సాహంగా దుముకేయవన్నీ కూడా ఉద్యత సమరం కృత్వం శక్తయ శస్త్ర పాడయ, పారేసిన శస్త్రాలన్నీ అస్త్రాలన్నీ తీసుకుని యుద్ధానికి సిద్ధమయ్యే. ఈయన వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రాక్షసుల్ని కొట్టే శక్తి వీళ్ళకి లేదు, తనకే ఉంటాయి. ఆయనకు తెలుసు వాళ్ళ వ్యూహాలు ఏమిటో ఆయనకు తెలుసు. కేవలం విఘ్నశల్ని అంతం చేయడం మాత్రమే కాదు,
ససజ్జ సుబహూన్ ఆత్మరూపాన్ దంతావళానాన్ ఏ కటక్రోడ విగలన్ మదక జలసంచలైహి.
ఇప్పుడు గణపతి ఒక్కసారి సంకల్పించుకున్నట్ట ఆయన నుంచి కోట్ల సంఖ్యలో గణపతులు వచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ అనేక గణపతులు వస్తున్నారు, అందరూ కూడా ఎలక వాహనం మూషిక వాహనాలు అధిరోహించి చక్కగా అద్భుతంగా తొండములు ధరించి ఏనుగు వదనాలతో బోలెడంతో మంది గణపతులు వస్తున్నట్ట. ఇప్పుడు గణపతి చుట్టూ కొన్ని శక్తులు ఉన్నారు, ఇది గణపతి యంత్రంలో ఉండే దేవతలు. వాళ్ళందరినీ మనం నమస్కరించుకుందాం. వాళ్ళు ఆమోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ, విఘ్న, విఘ్నకర్త. విఘ్నం కలిగించేవాడు ఆయన, విఘ్నం తొలగించేవాడు ఆయనే. చెడ్డ పనులకి విఘ్నం కలిగిస్తాడు మనకు తెలియదు. ఒక చెడ్డ పని మంచి అడుగుని ప్రారంభించేస్తాం కానీ అది ప్రమాదం అని ఆయనకు తెలుసు, తన భక్తుడు కదా అని ఆ చెడుకి చెయ్యడం కూడా విఘ్నం కలిగిస్తాడు. అలాగే మంచికి విఘ్నం తొలగిస్తాడు, రెండూ చేస్తాడు ఆయన. అందుకే విఘ్న విఘ్నకర్త, ఆమోద ప్రమోద సుముఖ దుర్ముఖ మొత్తం ఆరు శక్తులు. వీటితో పాటు వృద్ధి, వృద్ధి వృద్ధి అంటే సమృద్ధి. గణపతి సమృద్ధి ఇస్తాడు, పుష్టి ఇస్తాడు. పుష్టి అంటేనే సమృద్ధి, ఏదో కాసింత వదిలేండి అని కాదు, సమృద్ధిగా ఇస్తాడు. వాక్ పుష్టి, ధన పుష్టి, ధాన్య పుష్టి, జ్ఞాన పుష్టి, అణిమా జ్యేష్ఠ సిద్ధి పుష్టి, గృహ ఆరామ క్షేత్ర పుష్టి అని వైదిక వాంగ్మయం అనేక పుష్టులు చెప్పింది. పుష్టానాం తతయే నమః అని నమస్కారం చేసుకుంటున్నాం మనం. ఈ పుష్టులన్నీ గణపతి మనకి అనుగ్రహిస్తాడు. సమృద్ధి, అదే వృద్ధి సమృద్ధి, వీటిని కలిగిస్తాడు స్వామి. అందుకే వృద్ధి ఆయన శక్తుల్లో ఒకటి. అలాగే మదద్రవ, మదనావతి, శంఖనిధి, పద్మనిధి ఇవన్నీ స్వామి దగ్గర ఉన్నటువంటి శక్తులు చాలా ఉన్నాయి. గణపతి చుట్టూ ఉండేటువంటి ఆయన నుంచి వచ్చిన శక్తులు ఇవి కాక స్వామి నుంచి వచ్చిన గణపతులు ఎంతమంది వెళ్ళారు రాక్షసేనల్లో కొట్టడానికి అంటే సప్త కోటి సంఖ్యానాం, 7 కోట్ల గణపతులు వచ్చేస్తాను. ఆహా ఎంత ఆశ్చర్యం, ఏంటి ఇందులో ఉన్న మర్మం 7 కోట్ల గణపతులు. గణపతి సహస్రమని అత్యద్భుతమైన ఒక వాంగ్మయం ఉంది మనకి. లలితా శాస్త్రానికి భాష్యం రచించిన భాస్కరాయలు వారు గణపతి శాస్త్రానికి కూడా భాష్యం రచించారు. అంత అద్భుతం అది, అంత సమగ్రమైన గ్రంథం అది. అందులో సర్వ గణపతులు ఉంటారు మనకి. ఈ గణపతుల గురించి చెప్తారు మాట అంటారు, సప్త కోటి మహామంత్ర మంత్రితావయ్యుతి. ఇది గణపతి శాస్త్రంలో నామం, సప్త కోటి మహామంత్ర మంత్రితావయవ ద్యుతి. ఇక్కడ గణపతి నుంచి 7 కోట్ల గణపతులు వచ్చారంటే అందులో అంతవరకు ఎక్కడున్నారు, ఆయనలోనే ఉన్నారు. ఆయనలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చారు, ముందు చెప్పినట్టు సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు వచ్చారు. 7 కోట్ల మంది అండి వీళ్ళు, తక్కువ కాదు 7 కోట్ల మంది గణపతులు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యం? మన శాస్త్రం చెప్తున్నది ఏంటంటే వైదిక మంత్రములు జపించవలసిన వైదిక మంత్రములు ప్రధానంగా 7 కోట్లు ఉన్నాయట. ఇది మర్మం, గణపతి తత్వం ఇక్కడ అర్థం చేసుకోండి. సప్త కోటి మంత్రములు వైదిక మంత్రములు అని అర్థం. ఈ మంత్రములన్నీ కలిపి సమూహము అని అర్థం. మంత్రాలకే గణములు అని పేరు. ఈ మంత్రములన్నిటికీ ఎవడు పతో అతడు గణపతి. అదే గణానాన్వా గణపతి భవామహే. గణములలో గణపతిగా ఉన్నవాడు అంటే మంత్రములలో మంత్రపతిగా ఉన్నవాడు అని అర్థం. ఎందుకంటే యజ్ఞం చేయబోతున్నారు, యజ్ఞం చేయబోతున్నప్పుడు వాడేది ఏమిటి, మంత్రం. మంత్రము దేవత ఈ రెండు చాలా ప్రధానం. అందుకే రెండు గణాలు ఉంటాయి యజ్ఞంలో, మంత్రగణం దేవతాగణం రెండు వచ్చాయి. తర్వాత ఋషిగణం, ఆ మంత్రాన్ని దర్శించే ఋషిగణం, 3 గణాలు అయిపోయాయి అప్పుడే. ఈ 3 గణములకి ఎవడు పతో అతడు గణపతి, గుర్తుపెట్టుకోండి. కనుక మంత్రానికి ఏది పతి? ఇక్కడ కొంచెం తత్వం తెలుసుకునే వాళ్ళు భక్తులు ఉన్నారు కనుక కొంచెం వివరం చెప్తున్నాను. మంత్రానికి ఏది పతి? పతి అంటే భర్త. భర్త ఉంటేనే భార్యకి శోభ. అలాగే మంత్రానికి ఏది ఉంటే శోభ? వేద మంత్రంకి ఏమిటి శోభ? ఓంకారం శోభ. ప్రణవం వల్లే మా వేద మంత్రం శక్తివంతమవుతుంది. ప్రణవం లేనిది మంత్రం వేద మంత్రం చెప్పకూడదు. కనుక ప్రణవం గణపతి, మంత్రములు గణములు, అర్థమైంది కదా. ఓంకారమే గణపతి యొక్క స్వరూపము. పైగా ఈయన నుంచి ఇవన్నీ వచ్చాయి, ఆ ఓంకారం నుంచే సర్వమంత్రములు వచ్చాయి. కనుక 7 కోట్ల మంత్రాలు గణపతియే, ఇది తెలుసుకోండి. కనుక వేదమే గణపతి యొక్క స్వరూపము. ఇది అత్యద్భుతమైన భావన ఇది. ఆ గణపతి కానీ మన ఇంట్లో వచ్చి కూర్చుంటే విఘ్నాలు ఉండవు. ప్రసన్నుడివే మా ఇంటికి రా, నీ శక్తులతో రా. నువ్వు మంత్రముల్లో మంత్రపతివి, దేవతల్లో దేవపతివి, ఋషుల్లో ఋషిపతివి, వేద కర్మగణాలు ఉన్నాయి, కర్మలకి కర్మపతివి. అందుకే గణానాంత్వా గణపతి భవామహే. కవిం కవీనా ఉపమశ్రవస్తమం. ఉపమశ్రవస్తమం అంటే అన్న సమృద్ధి కలవాడు అని అర్థం. అన్న సమృద్ధి బాగా ఉంటుంది ఆయన దగ్గర. అన్న సమృద్ధి అంటే ఐశ్వర్యములు నిండుగా ఉన్నాయి ఆయన దగ్గర. ఆ నిండుగా ఉంటాడు గణపతి చూశారు ఎప్పుడైనా, బొద్దుగా ఉంటాడు. ఆ స్వరూపమే పుష్టికి సంకేతం. ఐశ్వర్యాలు అన్ని అందరికీ నిండు ఉన్నాయి. ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం, అందరికీ పైన ఉండి ప్రకాశించేవాడు. బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నహ శృణ్వన్, అంటే మా యొక్క మరలు విని రావయ్యా.
ఊతిభిహి అంటే నీ శక్తులతో రా.
ఎక్కడికి? సాధనం. సాధనం అంటే సదనం. మా యజ్ఞ భూమికి రా. సదనం అంటే యజ్ఞం చేసే చోటు. కొంతమంది వాళ్ళ ఇళ్ళకి పేర్లు పెడుతుంటారు సదనం సదనం అని. సదనం ఎందుకంటే ఇంట్లో యజ్ఞాలు జరుగుతాయి కనుక. ఇంట్లో యజ్ఞం చేయాలి అంటే దేవతా పూజలు, పితృపూజలు, అతిథి పూజలు ఏ ఇంట్లో జరుగుతాయో ఆ ఇంట్లోకే సదనం అని పేరు. అది లేకుండా సదనం అని పెడితే కూడదు, కొంపను పెట్టుకొని చాలు. ఇంకో నిత్యం అనుష్ఠానం సదాచారం ఉన్న ఇల్లుకే సదనం అని పేరు. మా సదనానికి ఆయన వచ్చి కూర్చొని సీదా సీదా అన్న ప్రసీద అన్న ఒకటే, ప్రసన్నుడై ఉండాలి అన్న మంత్రానికి అర్థం. అలా ఉంటేనే యజ్ఞం చేయగలరు, ఏ కర్మ చేయగలరు ఆయన ఉండాలి. అలాగా గణపతి తత్వం అంత విస్తారంగా చెప్పబడింది. మొత్తం 7 కోట్లు గణపతులు వచ్చే నీ కథ చెప్పింది. కథలో అంతే చెప్తాను కానీ తత్వంలోకి వెళ్ళాలి. 7 కోట్లు అంటే 7 కోట్ల మంత్రములు, 7 కోట్ల మంత్రాలకు పది గణపతి. అది సప్తకోటి మహామంత్ర మంత్రితావయవ ద్యుతి అయినటువంటి స్వరూపం. ఇలాగా వాళ్ళందరూ వచ్చి మొత్తం రాక్షసేన లేదు అందరినీ కలవరపెడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేస్తున్నారు కదా ముందే, వాళ్ళందరినీ వీళ్ళందరూ కొట్టారు. కొడుతూ ఉంటే ఆ విశుక్రుడు నిలబడలేకపోయాడు గణపతి ముందు. ముందు విశుక్రుడి మీద అటాక్ ఇచ్చిన వాడు గణపతి. విశుక్రుడు నిలవలేక పారిపోయి ఒక రాక్షసుడు తెచ్చుకొచ్చాడు, వాడి పేరు గజాసురుడు. అచ్చం ఈయన ఏనుగు ముఖం వేసుకున్నాడు కనుక మన దగ్గర ఏనుగు ముఖం రాక్షసుడు ఎవడున్నాడా వెతికాడు వాడు. వాడి దగ్గర గజాసురుడు రాక్షసుడు ఉన్నాడు, వాణ్ణి నువ్వెళ్ళన్నట్ట. వాడి దగ్గర ఏనుగు ముఖం గాడు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ ఏనుగు ముఖం గాడిని కొట్టాలంటే మా ఏనుగు ముఖం గాడు వెళ్ళాలని వాడు అనుకున్నాడు. మొత్తం ఏనుగు ముఖం వాళ్ళందరూ వచ్చారు. ఆ వచ్చిన ఏనుగు ముఖం వాళ్ళందరినీ గణపతి నుంచి వచ్చిన గణపతులందరూ సంహరించారు. ఈ గజాసురుణ్ణి గణపతి సంహరించాడు. ఎప్పుడైతే గజాసుర సంహారం జరిగిందో విశుక్రుడు పారిపోయాడు తిన్నగా. విశుక్రుడు పలాయనం చిత్తగించాడు. అంతకుముందు విశంగుడు పలాయనం చిత్తగించాడు నిన్ననే. నిత్యాపరాక్రమోటప నిరీక్షణ సముత్సుక, నిత్యాపరాక్రమం చూశాక విశంగుడు పారిపోయాడు, ఇప్పుడు విశుక్రుడు పారిపోయాడు. దానితో ఈ రాక్షసేనను నశించాయి. గణపతికి జయ జయద్వారాలు పలికే శక్తిశాలన్నీ తన నుంచి వచ్చిన సర్వ గణపతిని మళ్ళీ తనలోకి తెచ్చుకుని మళ్ళీ ఆయన అక్కడ వెళ్ళాడు అమ్మ దగ్గరికి. అమ్మ నువ్వు చెప్పిన పని చేసేసానన్నాడు. చాలా సంతోషించి వితతార మహారాజ్ఞి ప్రియమాణ గణేశితకు సర్వదైవత పూజాయా పూర్వ పూజ్యస్వ ఉత్తమం, నువ్వు సర్వదేవతల్లోని ముందు నిన్ను పూజించాలి ఆయన అని మళ్ళీ అంది అమ్మ ఒకసారి. అలాగా గణపతి ఆవిర్భావం చెప్పబడుతుంది. ముఖ్యంగా శ్రీ విద్యల విశేషం ఏంటి అంటే ఒక్క ఈ శాక్తయంలోనే సర్వదేవతా సమన్వయం ఉంది. ఇతర శాఖల్లో మనం చూస్తే వాళ్ళ దేవతను తప్ప ఇతర దేవతలు నమస్కరించారు, కానీ ఇందులో గణపత్యం గాణాపత్యం ఉంది. స్కాందం తర్వాత ఇదంతా కథంతా స్కాందం వైపు తీసుకెళ్తుంది. మీరు చూస్తూ ఉంటే శివుడు అక్కడే ఉన్నాడు, నారాయణుడు అయగ్రీవుడే, ఇంకా తర్వాత కూడా రాబోతాడు, రేపు వస్తాడు నారాయణుడు. వైష్ణవం ఉంది, ఇక సౌరం అది కూడా రేపు స్పష్టంగా, నిన్ననే మార్తాండ భైరవుడు వచ్చాడు, సౌరం కనిపించింది, రేపు ఇంకా విశేషంగా కనిపిస్తుంది. అంటే వైదికమైన సర్వ మత సమన్వయం శ్రీ విద్యలో కనిపిస్తుంది. అందుకే అక్షమైన వైదిక విద్య శ్రీ విద్య, ఆత్మవిద్య శ్రీ విద్య. అమ్మ రూపాలే అన్ని దేవతలు. గణపతి కూడా ఎక్కడి నుంచి వచ్చారండి? అమ్మ నుంచే వచ్చారు కనుక ఆ అమ్మ స్వరూపమే. అయితే ఎక్కడి నుంచి వచ్చాడు? నవ్వులోంచి వచ్చాడండి గణపతి, నవ్వులోంచి వచ్చాడు. అందుకే ఏడుపులు పోగొట్టే దైవం ఆయన, ఆనందం కలిగించే దైవం, హాస్యరసాధీసుడని గణపతి నందనంలో కూడా ఆంతర్యమదే. ఆయన ఆనంద స్వరూపుడు. గణపతి ఉంటే ఆనందం, గణపతిని చూస్తే ఆనందం. అందుకే గణపతి సహస్రంలో శంభు కోపగ్న శంభు హాస్యభూహనుంది. శివుడికి ఎప్పుడైనా కోపం వస్తే గణపతి ముందు నిలబడతాట, అప్పుడు శివుడు నవ్వేస్తాట ఆనందంగా. అలాగే శంకరుడు గారు ఒకసారి దేశ పర్యటన చేస్తూ ఉండగా ఒక ఆలయంలో అమ్మవారు ఉగ్ర కళలతో ఉన్నారండి. ఈయన గారు వెళ్ళారు, నమస్కారం చేసి వచ్చేస్తున్నారు. ఈయనకు ఉగ్రమైన శాంతమైన అమ్మని తెలుసు. ఊరు వాళ్ళు ఈయనకు నమస్కరించి, మీరు మహానుభావులు, మీరు ఏదైనా చేయగలరు, అమ్మ మమ్మల్ని అందరిని చల్లగా చూస్తోంది కానీ ముఖంలో ఉగ్రంగా ఉంది, మీరు ఏదైనా చేసి ఉగ్రత్వాన్ని తగ్గిస్తారా అని. వెంటనే నేను ఉలి శిల్పం పట్టుకెళ్ళలేదు, నేను ఒకటే పని చేశాడు, అమ్మ ఎదురుగా గణపతిని పెట్టండి. పెట్టగానే ఉగ్రకళలు పోయి ఆ విగ్రహం అంతా శాంత కళలతో వచ్చేసింది. గణపతిని కానీ తలంచుకుంటే అమ్మ వెంటనే అనుగ్రహిస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని గణపతి కుమారస్వామి వాళ్ళిద్దరిని తలంచుకుంటే అమ్మ చాలా సంతోషిస్తుంది. అది కుమార గణనాథాంబ తుష్టి పుష్టి మతిధృతి అంటున్నాం. భక్తే భోక్త షడ్భక్త వత్సల ఏ నమో నమః. మనకి ఈ ఇళ్లలో అప్పులు చేస్తూ ఉంటారు అమ్మలక్కలు, కాఫీ పొడికో పంచదారకో పక్కింటికి వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళినప్పుడు కొన్ని టెక్నిక్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. వెళ్ళి అమ్మ నా పంచదార ఇవ్వమ్మ అని గ్లాస్తో అడిగితే ఏదో ఇస్తుందేమో గంట సేపు వెయిట్ చేయించి. అలా కాకుండా టెక్నిక్ ఉంది, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఎంత ముద్దస్తున్నాడో మీ పిల్లాడు అని, మరి పోవే అని చెడతాడు, ఎంత బాగా చెబుతున్నాడో ఎంత తీయగా అంటున్నాడో అనాలి. ఏం చదువుతున్నాడో అంటే ఫస్ట్ స్టాండర్డ్ అబ్బో అన్నారు, అదేది ఎంఏ చదువుతున్నట్టు. ఇలా 3 మాటలు అంటే ఇప్పుడు పిన్ని గారు పంచదార ఇస్తారంటే ఆ చిన్న గ్లాస్ ఏం సరిపోతుందమ్మా, నా దగ్గర పెద్దది తీసుకెళ్ళు అంటున్నాడు. ఎందుకు? పిల్లలను ముద్దు చేయడం వల్ల తల్లికి అంత ఆనందం కలుగుతుంది. అందుకే ఆ గణపతిని కుమారస్వామి నమస్కారం చేసుకుంటే మా అమ్మ పార్వతమ్మ లలితమ్మ అంత అనుగ్రహిస్తుందండి జగజ్జన్ని. అందుకే గణేశుడు ఇంత పనిచేశాడండి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. కామేశ్వరుడు ముఖం చూస్తేనే గణేశుడిని సృష్టించిన తల్లి అని మొదటి నామానికి అర్థం. గణేశుడు విఘ్నయంత్రాన్ని ఛేదించి దుష్టుల్ని సంహరించిన తర్వాత అది చూసి బాగా ఆనందించిన అమ్మ అని ఆ నామానికి అర్థం. ఈ విధంగా గణపతి వచ్చి విజృంభించాడు. ఇంకా ఆ తర్వాత అక్కడ పెద్ద చెప్పుకోవలసిన వాళ్ళు ఎవరు మిగలలేదు. ఇంకా బంధ దైత్య సహోదరవు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు మిగిలేరు. ఎవరు? విశుక్రుడు విశుంగుడు. తా ఉభవు పరమ క్రుద్ధవు బంధ దైత్యైన దేశితం. వాళ్ళు నిజానికి పారిపోయి ఇచ్చిన మహానుభావులు. విశుంగుడు సందర్భంలో పారిపోయాడు, విశుక్రుడు ఇందాకే పారిపోయాడు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు మహాక్రోధంతో తయారయ్యి వాళ్ళ మేనల్లుళ్ళు పిలిచారు. మేనల్లుళ్ళు ఎవరు? ధూమిక అని చెల్లెలు పుట్టింది, గుర్తుందా? ఆ ధూమికకి ఉన్నటువంటి పుత్రులు వాళ్ళు, వాళ్ళు 10 మంది మొత్తం. వాళ్ళని తీసుకుని ఈ విషంగుడు విశుక్రుడు మొత్తంగా 400 అక్షోహిణి శాలను ఏర్పాటు చేసుకుని వీళ్ళందరితో పాటు కలిసి బయలుదేరి వస్తున్నాడు. పైగా మేనల్లుళ్ళు వాళ్ళు. మాతులయోహ ప్రీతి భాగనేయాదితేనిరే. ఆ మేనల్లుళ్ళు కూడా తీసుకొస్తున్నందుకు అక్క చెల్లెలు చాలా ఆనందించారు. అంటే వాళ్ళకు కూడా 3 తొందు. కానీ వాళ్ళ యుద్ధాన్ని తీసుకెళ్తున్నా ఆనందించింది తప్ప వాళ్ళకు కూడా పూర్తి అందరి పని పూర్తి అవ్వాలి కదా. వాళ్ళందరినీ తీసుకుని వీళ్ళు విశుక్రుడు విశంగుడు పటుగద్వాన సింహనాదం భయంకరం భయంకరమైన సింహనాదాలు చేస్తూ వస్తూ ఉన్నారు. అప్పుడు ఇంకా మొత్తం వస్తున్నట్టే లెక్క. మెయిన్ ఇద్దరు వచ్చేస్తున్నారు, విశుక్రుడు విశంగుడు ఇద్దరు కలిసి మొత్తం మేనల్లుళ్ళతో అందరూ కలిసి వస్తున్నారు. దానితో ఇప్పుడు కిరిచక్రం గేయ చక్రం గట్టిగా కదలేటండి. కిరిచక్రం గేయ చక్రమారూడే రథశేఖరే ధృతాజపత్ర వలయే చావరాభ్యాంచ వీజితే. ఆ 2 చక్రాలు ముందుకు కదిలే. అక్కడిద్దరు ఇటు వస్తున్నప్పుడు ఇక్కడిద్దరూ కదిలేదు, విశుక్రుడు విశంగుడు. వాళ్ళకెదురుగా శ్యామలా వారాహి కదిలి పెడుతూ ఉన్నారు. అప్సరోభి ప్రవృత్తాభి గీయమానో మహోదయే. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. లలితాదేవి యొక్క శక్తులైన శ్యామలా వారాహి దేవతలకి విజయం కలగాలి అని అప్సరసలు నాట్యం చేస్తూ గంధర్వులు గానం చేస్తూ జయజయధ్వానాలు చేస్తూ ఉండగా ఒక 100 అక్షౌహిణుల సేనని శ్రీచక్రం దగ్గర అట్టిపెట్టి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. చెట్టండి ఇక్కడ యుద్ధంలోకి వస్తున్నారు. అందులో ముందుగా కదులుతున్నది ఎవరు అంటే పురతః ప్రాచల దండనాథ రథనిషి నిషి. దండనాథాదేవి అమ్మ వారాహిదేవి ముందు కదులుతున్నది. ఆవిడ ఎలా ఉన్నది అంటే ఏకయైవ కరాంగుళ్య గోర్ణయంతి హలాయుధం ముసలం చాన్యహస్తేన బ్రామయంతి ముహుర్ముహు. ఆవిడ హలాయుధం అంటే నాగలి. ఆ నాగలిని ఈ 2 వేళ్ల మధ్య పెట్టి తిప్పుతుంది రండి. ఆ స్వరూపం మనకు కనబడాలి. అంతేగాని బరువుగా పట్టుకోలే, అవలీయలుగా తిప్పుతుంది, గిరగిర తిప్పుతుందిట ఆ నాగలిని. ఈ చేత్తో ముసలాన్ని అంటే రోకల్ని తిప్పుతుందిట. ఆ తిప్పుతూ వస్తున్నది. తరుణేందు కళా చూడ స్ఫురతో త్రిముఖాంబుజ. ఆ వరాహవదనానికి చంద్రలేఖ ఆ కిరీటంలో భాషిస్తూ గోచరిస్తున్నది. ఇతస్తత ప్రచరితాం సైన్యాం త్రైలోక్య కంపెనీ. ఆ అమ్మ వారాహి సేనలన్నీ కదులుతూ ఉంటే ముల్లోకాలు కంపిస్తున్నాయట. పైగా ఒక్కొక్కరు కూడా మహాపరవశంగా విక్రమోద్ధర విక్రమంతో జయజయధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఇలా కదులుతూ ఉన్నది అమ్మ వారాహి. ఇప్పుడు శ్యామలారథం ఆ వెనక కదులుతుంది. తస్య అనుప్రచలిత గేయ చక్రరథస్థిత. ఆ వారాహి రథానికి అంటే కిరిచక్రరథానికి తర్వాత శ్యామలారథం కదులుతున్నది. ఆ శ్యామలారథం చుట్టూ శ్యామలా పరివార దేవతలు ఆవరణ దేవతలు వీళ్ళందరూ కూడా భాషిస్తూ ఉన్నారు. ఈ తల్లి ఎలా ఉన్నదో వివరిస్తున్నారు ఇక్కడ. ధనుషో ధన్విన విశ్వం పూరయంతి మదోద్ధత. ఆ ధనుస్సు పట్టుకున్నది, ధనుస్సుకున్న గంటలు మోగుతున్నాయట. ఆ వింటి నారి లాగింది ఆ తల్లి. ఆ నారి సబ్బడితో దిక్కులు ఒక్కసారి ప్రతిధ్వనించాయి. వేణీకృత కచన్యస్త విలసచంద్ర పల్లవ స్ఫుర తృతీయ నేత్రేణ సింధూర తిలకత్తిష. ఆ తల్లి జడ వేసుకున్నది చక్కగా. ఆ పైన చంద్రుడు మెరిసిపోతూ భాషిస్తున్నాడు, చంద్రలేఖతో ఉంది. 3వ నేత్రం ప్రక్కనే సింధూరం కూడా భాషిస్తున్నది. తానిన పద్మరమ్యేన మణికంకణ చారుణ తూణీర ముఖత కృష్ణం భ్రామయంతి శిరీముఖం. ఆ తల్లి ఒక చేతితో తన యొక్క అమ్ములు పదిలోంచి బాణాన్ని తీసింది. ఈ 2 ఎవరిచ్చాడు మీకు గుర్తుంది కదా? అమ్మవారి యొక్క చిలక పిల్ల నుంచి వచ్చిన ధనుర్వేద పురుషుడు ఇచ్చాడు, గుర్తుందా? ఆ ఘట్టం ఆ ఇచ్చిన ధనుస్సు పేరేమిటి? చిత్రజీవం, గుర్తున్నదే లేదో. అందుకే ఎప్పుడేం అడుగుతానో గుర్తుపెట్టుకుంటే మంచిది. సరే, ఆ చిత్రజీవం ఆ బాణాన్ని తీసింది రమ్మడు పొదగలి తీసి విలాసంగా తిప్పుతుంది చేస్తాం. ఆ బాణాన్ని తిప్పుతున్నది ధనస్సుని పట్టుకునుంది ఆ తల్లి. తూణీర ముఖత కృష్ణం భ్రామయంతి శిరువుకం జయ వర్ధస్వ వర్ధస్వ ఇతి హర్ష సమాకులై జయా వర్ధస్వ వర్ధస్వ అంటే జయము కలుగుగాక వృద్ధి చెందుగాక నీకు అని దేవతలు శక్తిశేనలు కూడా జయజయధ్వానాలు చేస్తూ ఉన్నాయి. అలాగే గంధర్వాదులు గానములు చేస్తున్నారు, అప్సరస నృత్యాలు చేస్తున్నారు. వీరితో పాటు బయలుదేరుతున్నటువంటి వారు మన సంపత్కరి అశ్వారూఢ ఇత్యాదులు ఎలా ఉన్నారు. శ్యామలాదేవి పరివారంలో కదులుతున్న అమ్మలు అనేక రూపాలు ఇక్కడ వర్ణిస్తున్నారు. కొందరు దాడిమ శంకాసాహ అంటే దానిమ పువ్వు కాంతి, కొందరు మబ్బు వంటి కాంతి, కొందరు సింధూరపు కాంతి, కొందరు ఎర్రని కాంతి. ఎర్రదనంలో ఎన్ని వెరైటీస్ చూపిస్తున్నాడు. అలాగే చంద్రికాకారాహ కొందరు వెన్నెల వంటి కాంతి, కొందరు శ్యామల కోమలాహ కొందరు ఆకుపచ్చని కాంతి, కొందరు హీరక ప్రక్షాహ వజ్రపు వంటి కాంతి, కొందరు గారుత్మతోపమహ గరుత్మంతుడి కాంతి. నిజంగా ఈ రంగులన్నీ లెక్క పెడితే 9 వస్తాయి సరిగ్గా మీరు పరిశీలిస్తారు. 9 రంగులు, ఈ 9 రంగులు నవరత్నాల కాంతులే, ఇంకోటి కాదు. ఇక్కడ మన గ్రహాలు బాధలు పోగొట్టడానికి ఏవో రంగురంగులు అంటాం, కానీ శ్యామలాదేవి ఉపాసన చేస్తే గ్రహ బాధలు పోతాయి. ఆ తత్శత్రు విశేషాలు ఇవన్నీ కూడా, గ్రహకాంతి విశేషాలు ఇవన్నీ కూడా, రత్నకాంతులు ఇవన్నీ కూడా, రత్నకాంతులతో ఉన్నటువంటి వాగ్దేవతలు శ్యామలాదేవి యొక్క పరివారంలో ఉన్నటువంటి దేవతలు. వీళ్ళందరూ కూడా వీణలు మ్రోగిస్తూ సంగీతములు గానం చేస్తూ, ఎందుకంటే వీళ్ళందరూ గేయ చక్రంలో ఉన్న వాళ్ళు కనుక ఆ నాదములతో వస్తూ ఉన్నటువంటి వారు. ఇలా ఈ మంత్రిని సేనలు కదులుతూ ఉండగా ఇప్పుడు ఎందరెందరుస్తున్నటువంటి అమ్మలు వీళ్ళిద్దరితో పాటు, ఎందుకంటే సమస్తం వస్తుంది కదా. మొత్తం కోట్లాది శక్తి సేనల పేర్లు మనకు తెలియకపోయినా ప్రధానమైన శక్తి సేనలు మంత్రాది దేవతలు, వీళ్ళ పేర్లు వినాలి. ఇప్పుడు విశుక్రుడితో యుద్ధం చేస్తున్నది శ్యామ. విశుక్రేణ సమం శ్యామ వికృష్టమణి కాముక. విశుక్రుడితో యుద్ధం చేయడానికి శ్యామలాదేవి సిద్ధంగా ఉన్నది, విషంగుడితో యుద్ధం చేయడానికి దండనాథ సిద్ధంగా ఉన్నది, అలాగే ఉలూకజిత్ ఆ వచ్చిన మేనలు ఉన్నారే వాళ్ళేం ఘటుకులు, చాలా ఘటుకులు వాళ్ళు, వాళ్ళతో యుద్ధం చేయడానికి అశ్వారూఢ అశ్వారూఢ ఉలూకజిత్తుతో యుద్ధం చేయడానికి ఉన్నది. అలాగే సంపదీసి, ఇక్కడ రాక్షస పేర్లు చెప్పకుండా శక్తుల పేర్లు చెప్తున్నాను నేను. సంపదీసి అంటే సంపత్కరీదేవి. దాని తర్వాత మహామాయాదేవి, ఉన్మత్త భైరవి, లఘుశ్యామ, స్వప్నేశ్వరి, వాగ్వాదిని, చండకాళి, వీళ్ళు ప్రధానమైన దేవత అమ్మవారి స్వరూపాలు. వీళ్ళందరూ కూడా వచ్చారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మహాతీవ్రంగా జరుగుతుంది యుద్ధం, ఎందుకంటే విశుక్రుడు విషంగుడు ఇంచుమించు ప్రధాన బలంతో వచ్చారు ఇక్కడ. ఆ యుద్ధం జరుగుతున్నది, శ్యామల వారాహి విజృంభిస్తున్నారు, సంపత్కరి మొదలైన శక్తి చేనలన్నీ కూడా యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇంకా విశుక్రుడికి విషంగుడికి మూడుతుంది, వాళ్ళు ఎలా సంహరింపబడుతున్నారు ఇత్యాది అంశములు, తర్వాత లలితమ్మ ఎలా యుద్ధం చేస్తుంది అంశములన్నీ కూడా తిరిగి రేపటి రోజున సాయంత్రం 6:30కి చెప్పుకుందాం. ఆ యుద్ధం చేస్తూ ఉన్నటువంటి మహాప్రతాపముక్తులైన శ్యామల వారాహి దేవతలకు అంటే మంత్రిని దండిని దేవతలకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.